శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరస ప్రసార విలసన్ మందస్మితాస్యం కృపాపారీణం నిజభక్తమాన్ సర్వాన్ భోజాత భానోదయం. కాలజ్ఞాన విదగ్రిణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీప్రసాదాహ్వయం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతామయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనా పద్మపత్రాయతాక్షీ. హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధీమ పద్మాంబరాంగీ. సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవానీ. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసువంతాం సర్వసంపత్ప్రదాత్రీ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రియ భగవద్ బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీ గురుదేవులు అమ్మ యొక్క పరమానుగ్రహంతో మనకు చక్కగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి కార్యక్రమంలో మనకు దేవీ భాగవతంలో స్వామి మహిషాసురి మర్దిని అనేటువంటి అవతారం, ఆ అవతారంలో ఉండేటువంటి గొప్ప విషయాలు ఏమిటో మనకి ప్రతి సంవత్సరం మనకి వినిపిస్తూనే ఉన్నారు స్వామి. ఎందుకంటే ఇన్ని మార్లు వినాలా అనే సందేహం కూడా ఒకటి వస్తుంది. అయితే మనకు మహాత్ములు ఏం చెప్పారంటే, తిన్నాన్నమే తింటూ ఉన్నాం కానీ ఆకలిలో మార్పు, ఆకలిలో మనకు ఉండేటువంటి ఎంత తపనుంటుందో ఆకలిని బట్టి పదార్థం కూడా మనకి ఆ అవగతం కావడానికి అవకాశం ఉంటుంది. ఆకలి లేకపోయిందనుకోండి, మధురమైన పదార్థం ఎదురుగా పెట్టినా దాన్ని మనం తీసుకోవడానికి ముందు మనం అంగీకరించలేం. బాగా ఇది కడుపంతా నిండిన వాడికి అన్నం పెడితే ఎంత మధురమైన పదార్థమైనా ఆస్వాదించాలంటే లోన ఆకలి ఉండాలి. అమ్మ ఎప్పుడూ చెప్తారు, పదార్థాలు ఎన్ని మనకి ఇంట్లో ఉన్నా ఆకలి నీలో లేకపోతే ఆ పదార్థానుభూతిని నువ్వు పొందలేవు అని. అలాగే మనం కూడా ఏదైనా ఆవేదన ఉండాలి, ఆర్తి ఉండాలి. ఆవేదన ఆర్తి రెండూ లేకపోతే భగవద్ వైభవం కూడా మనకి అంతా తెలిసినట్టే అనిపిస్తోంది. ఎందుకంటే మనకి ఏదైనా చదవడం మొదలు పెట్టగానే బాగా అలవాటు ఏంటంటే తర్వాత వచ్చేది మనకు వెంటనే నోట్లో తిరిగిపోతుంది. బాగా అలవాటైనటువంటి పారాయణం ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు మనకు చక్కగా అన్ని పారాయణాలు అనుగ్రహించాడు గురుదేవుడు. అయితే అమ్మ మనకి చెప్తున్నారంటే చక్కగా దానిలో ఉండే అర్థభావాలు మనం గుర్తించి కనుక వెళ్ళగలిగితే మన మనస్సు అనేటువంటిది అక్కడ ఆనందాన్ని పొంది తీరుతుంది. ఎందుకంటే ఇది అక్షరమంతా కూడా మహర్షుల యొక్క తపశక్తి. ఇది వ్యాసుడు జనమేజయుడు వీరి వారి యొక్క సంవాదంలో మనకి వినిపిస్తున్నటువంటి దేవీ భాగవతం. దీనిలో నిన్నటి రోజున మనం చక్కగా విచారణ చేశాం, అమ్మ ఎలా ఆవిర్భావం జరిగింది ఆవిడ, అంటే వీళ్ళ యొక్క కోరిక మేరకే ఆవిడ ఆవిర్భావం జరిగింది. మనం మనకి చెప్పారు కదా, దేవకార్య సముద్యత, అంటే లోకంలో మన జన్మలు లాంటివి కావు అమ్మ జన్మ, దేవకార్యాన్ని సాధించడం కోసం ఇంతమంది దేవతల యొక్క ఆర్తి వీళ్ళ తపనంతా రాశీభూతమైతే అమ్మ ఆవిర్భావం జరిగింది. అక్కడ వాళ్ళందరూ తమ తమ తేజస్సుని అమ్మకి అక్కడ అమ్మకి దారపోయడం కాదు, అక్కడ వాళ్ళ తేజస్సే అమ్మరూపాన్ని ధరించింది. మళ్ళీ మనం ఇంకో విషయం చెప్పుకోవాలంటే చాలా మంది అంటారు అమ్మకి శక్తి ఇచ్చారు అని. కాదు కాదు, ఉన్న శక్తే అమ్మ. బ్రహ్మశక్తి ఇచ్చాడు అమ్మకంటే అమ్మ ఆల్రెడీ ఉంది అని అర్థం. అక్కడ అమ్మ ఎప్పుడూ ఉంది, కానీ వీరి శక్తే ఒక అమ్మ రూపాన్ని ధరించిందని అర్థం చేసుకోవాలి మనం. అక్కడ అందరు దేవతల యొక్క శక్తి ఒక రాశీభూతం అయితే అమ్మ ఏర్పడింది. తర్వాత విష్ణుమూర్తి చెప్పారు, మీ మీ ఆయుధాలన్నీ కూడా అమ్మకి సమర్పించండి. ఆ స్త్రీమూర్తి వాడు దేనితో అయితే వధ కావాలని కోరుకున్నారో అమ్మకు సమర్పించండి అని చెప్పారు. ఇక విష్ణుమూర్తి ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో శిరసావహించారు. ఇక దివ్య భూషణాలని, దివ్య వస్త్రాన్ని, దివ్యాయుధాన్ని అన్నీ సమర్పించారు. ఇక క్షీర సముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతనమైన దివ్య వస్త్రాలని అమ్మవారు మహాలక్ష్మికి సమర్పించారు. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షిని మొదలు పెడతాం మనం అమ్మవారి యొక్క నామాల్లో. అటువంటివే రత్నమయ కుండలాన్ని, కడియాన్ని అందించాడు. సూర్యకోడి సమప్రభమైన చూడామణినిచ్చాడు. విశ్వకర్మ ప్రసన్న చిత్తుడై నానారత్న విభూషితాలైన కేయూరు కంకణాన్ని సమర్పించాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ వీళ్ళందరూ ఇన్ని ఇచ్చారు కదా, ఏమిటి వీటిలో ఉండేటువంటి గొప్పదనం అంటే, అన్నీ ప్రధానమే కానీ అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఒకటి ఉంది. మనకి రామకృష్ణానందగిరి స్వాముల వారు గోపికా గీతంలో చెప్తారు. అక్కడ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ, గోపికలందరూ వెళ్ళారు. వెళితే గోపికలు వెళ్ళగానే కృష్ణుడికి నమస్కారం చేశారు. నమస్కారం చేయగానే చేతులు అన్నాయి, మేము లేకపోతే మీరు నమస్కారం దేంతో చేస్తారు, ఇంత దూరం మీరు వచ్చినా మేము లేకపోతే ప్రయోజనం ఏమిటి అని చేతులు వాటి ప్రయోజనాన్ని ముందు పెట్టాయి. వెంటనే కాళ్ళు వచ్చాయి, కాళ్ళు ఊరుకుంటాయా, మేము ఇక్కడ దాకా తీసుకురాబట్టి కదా మీరు కృష్ణుడికి నమస్కారం చేయగలిగారు, కాబట్టి మేము గొప్ప కాళ్ళు చెప్పాయి. సరే కాళ్ళు చెప్తే అక్కడ ఉన్నటువంటి కళ్ళు ఆగుతాయా, కళ్ళు ఈ వైపు కదా మనం తిరిగి నమస్కారం చేస్తున్నాం కదా, అంటే భగవంతుడు ఈ వైపున ఉన్నాడని కళ్ళు చెప్పాయి. మీరు ఇంత దూరం వచ్చినా మీరు నమస్కారం పెట్టినా మేమున్నామని చెప్తేనే కదా మీరు చూడగలిగారు, కాబట్టి కళ్ళు అన్నాయి మేము చాలా గొప్ప. సరే కళ్ళంటే నోరు ఊరుకుంటుందా, భగవన్ నామం చెప్తూ కదా మేము బయలుదేరి వచ్చాం. ఇప్పుడు ఎవరినైనా సరే నోటితో పిలిస్తే వాళ్ళు వెనక్కి తిరిగి పలుకుతారు. అలాగే కృష్ణనామాన్ని నేను చెప్పబట్టి కదా మీరు ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారని నోరు చెప్పింది. చెవులు ఊరుకుంటాయా, మీరెక్కడో ఇంటి దగ్గర ఉంటే ఆ శబ్దాన్ని మీకు మురళీగానని వినిపించింది ఎవరు, మేం కదా. చెవులు చాలా గొప్ప, అందుకని చెవులు అన్నాయి మేము గొప్ప. మేము వినిపించకపోతే కాళ్ళు కదలవు, కన్ను చూడదు, నోరు పలకదు, చేతులు నమస్కారము చెయ్యవు. అంటే ఇన్ని ఇంద్రియాలు కృష్ణుడి అనుభూతిలో లీనమవుతున్నాయంటే కారణం మేము కదా అని ఇలా వారిలో వాదులాడుకుంటున్నాయి. అప్పుడు వెంటనే రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పారు, ఇన్ని ఇలా మాట్లాడుకుంటే లోన మనస్సు అన్నదట, నేనొక్కదాన్ని కరగకపోతే మీరు ఇన్ని ఉండి కూడా వృధానే. చెవులు విన్నా, కాళ్ళు పరిగెత్తినా, చేతులు నమస్కారం చేసిన, నోటితో నామం పలికిన, ఇవి ఇన్ని ఇంద్రియాలు వాటి పని చేయొచ్చు కాక, కానీ వీటికి ఎప్పుడు పరిపూర్ణత వస్తుందంటే హృదయం కరగాలి. హృదయం కరగకపోతే శబ్దం విని కూడా దండుగే, కాళ్ళు ప్రయాణం చేసి దండుగే, చేతులు నమస్కారం చేసి దండగే, కళ్ళు చూసి దండగే. అంటే ఇప్పుడు మన మానవుడు ఏం చేస్తున్నాడు, దండగ వ్యాపారం అంటారే, మన వాళ్ళు ఎవరైనా అడిగితే ఈ రోజున వ్యాపారం ఎలా ఉంది అంటే దండగ మారి వ్యాపారం అండి, అసలే రాలేదంటే. అంటే అర్థం ఏమిటి, అక్కడ పెట్టిన పెట్టుబడికి సార్థకత లేదు. పెట్టిన పెట్టుబడి ఏమిటి అంటే మనం వినగలుగుతున్నాం, రాగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, నామం అనగలుగుతున్నాం, భగవద్ రూపాన్ని చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇన్ని జరిగినా అక్కడ జరగవలసినటువంటి నిజమైన వ్యాపారం ఏమిటి, నీ ఫలం ఏమిటి అంటే హృదయం కరగడం. హృదయము ద్రవించకపోతే ఇన్ని అవయవాలు ఉండి కూడా వాటి వాటి పని చేసి కూడా అవి దండుకే. మొన్న చెప్పారు కదా సుశీలక్క, ఇది ఒకడేమో స్టీలు కొడాయి, ఒకడేమో బంగారు కొడాయి, ఇంకోడేమో వెండి కొడాయి, మూడు కొడాయిలు పెట్టాడు. బంగారు కొడాయికేమో ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయాలి, వెండి కొడాయికేమో మంత్రి గారు చేయాలి, ఇంకోటి ఏదో రాగిది ఉంటుంది కదా ప్రెసిడెంట్ గారు చేయాలి, స్టీల్ది ఏమో సర్పంచ్ గారు చేయాలి. అన్ని తిప్పిన దేనిలో నీళ్లు రాలేదు, స్టీల్ది తిప్పగానే నీళ్లు వచ్చాయి. కారణం ఏమిటంటే కుడాయికి ట్యాంకి సరైనటువంటి కనెక్షన్ లేదు అక్కడ. ఆ కనెక్షన్ లేకపోతే నువ్వు బంగారం పెట్టుకుంటే ఏమిటి లాభం, వెండి పెట్టుకుంటే ఏమిటి లాభం, ఇవన్నీ కాదు కదా. అక్కడ నీకు నీరు రావడం ప్రధానం. అలాగే హృదయం కరక్కపోతే ఇన్ని ఇంద్రియాలు దండగే, రావచ్చు కాక చెయ్యొచ్చు కాక, కానీ దండుగా. అలాగే ఇక్కడ కూడా ఎవరి ఆయుధం చేసే పని వారి చేసింది. సింహం లేకపోతే పని కాదు అక్కడ, అంకుశం లేకపోతే పని కాదు, అమ్మ చేతిలో పాశం లేకపోతే పని కాదు, వజ్రాయుధం లేకపోతే పని కాదు, చక్రాయుధం సుదర్శన చక్రం లాంటి ఆయుధం ఇస్తాడు నారాయణుడు. ఇవన్నీ వాటి వాటి పనులు చేశాయంటే కారణం అన్నింటి యొక్క సమిష్టి కృషి. ఎక్కడ సమిష్టిగా ఉండేటువంటి దానిలో రామకృష్ణాన స్వామి వారు చెప్పేవారు, ఒకడు 99 దెబ్బలు కొట్టి ఇది పగలదు అని నాయి మీద విసుకొచ్చి సుత్తి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఎవరో వచ్చాడు, ఒక దెబ్బ కొట్టాడు, మిగిలిపోయింది. మరి 99 కొట్టినటువంటి వృధా అందామా అంటే 100వ దెబ్బకు పగలడానికి కారణం ఆ 99. అలాగే ఇవన్నీ కారణం అక్కడ. అంతేగాని ఒకరి ఆయుధం ఎక్కువ ఒకరి ఆయుధం తక్కువ అని కాదు, అంటే అందరి యొక్క సమిష్టిమైనటువంటి కృషి అక్కడ. అన్ని అవయవాలు అవసరమే, అన్నీ ఉంటేనే సమిష్టిగా పని జరుగుతుంది. అక్కడ ఒక దైవం ఎక్కువ ఒక దైవం తక్కువ అని కాదు, అంటే ఒక అజ్ఞానం అనేటువంటి ఒక మహిషాసురుని సంహరించడానికి ఎన్ని శక్తులు ఏకమైతే ఇక్కడ అమ్మరూపం ధరించి ఆ రూపంలో వధ జరిగింది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వెంటనే ఆ ఎంతో మంది వచ్చారు. సుస్వరంగా సుమధురంగా ధ్వనిస్తుండేటువంటి నూపురాల్ని త్వష్ట అంటే కాలి అందెలు ఇవిచ్చారు కడకు. కాబట్టి అన్ని ప్రధానమే. నిన్న మనకి నాట్యంలో చూపించాడు, నాట్యంలో చూపిస్తుంటే అక్కడ ఏం జరిగింది, యశోదమ్మ హరిరామనామం చేస్తూ కవం పెట్టి చిలుగుతుంటే వస్తున్న కృష్ణుడు కూడా హరిరామనామం చేస్తూ వచ్చాడు. అంటే ఏమిటి అక్కడ మాధుర్యం అంటే నామంలో ఉండేటువంటి మాధుర్యం అది. తన నామం తానే చేస్తా, ఆ పిల్లాడికి తెలియదు నేను పాడుతున్నానని, ఆ పిల్లాడికి తెలియదు నేను నోటి నుంచి నామం వస్తుందని. కానీ ఆ వేసినటువంటి కృష్ణపాత్రధారి కూడా నామం చేస్తూ ఇక్కడికి వచ్చాడు. అక్కడ మనకి ఎన్ని చూపించినా ఉన్నది ఒకే వ్యక్తి. మనకి నిన్న సీతా స్వయంవరం దేవదేవం భజే పాడారు, చక్కగా నృత్యం చేశారు. దానిలో ఎంతమంది రాజులు వచ్చారండి శివధనస్సును ఎత్తడానికి? అన్ని హావభావాలు ఒకే వ్యక్తి ద్వారా వ్యక్తీకరింపబడ్డాయి. అక్కడ రావణాసురుని చూశాం, ఇక ఇతరమైనటువంటి రాజులు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ చూశాం. వాళ్ళందరూ ఇక్కడి దానికి వచ్చారా? వాళ్ళందరూ రాలేదు. వాళ్ళ హావభావాలు ఇక్కడ ఒకే వ్యక్తి ద్వారా మనకు దర్శనమైంది. అక్కడ మళ్ళీ రాముడు వచ్చేటప్పటికి చూడండి అభయ శివధనస్సు, అక్కడ ఆ వ్యక్తీకరణలో మిగతా వారి దగ్గర వినయం లేదు. ఇది శివధనస్సు, దీన్ని గౌరవించాలి, దీనికి నమస్కారం చేయాలి, దీని ఎంత పూజ్య భావన కలగాలి, ఎవరికీ లేదు. మీరు గమనించారో లేదో, ప్రతివాడు చెప్పలు ధరుచుకొని వచ్చిన వాడే కానీ దండం పెట్టి వచ్చిన వాడు రాముడు ఒక్కడే. శివధనస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతివాడు చెప్పలు ధరిచాడు, అంటే వాడి శక్తిని వాడు నమ్ముకున్నాడు. నా ముందు ఇది ఎంత భావన వారికి, దాని ఎందుకు పూజ్య భావన లేదు, అందుకని వాళ్ళు ఎవ్వరూ తీయలేకపోయారు. కానీ రాముడు వచ్చేటప్పటికి చూడండి ఆ శివధనస్సుకి ఇవ్వవలసినటువంటి గౌరవం, వినయం, స్వామివారి నమస్కారం. అంటే ఇప్పుడు ఇంతమంది రాలేదు స్టేజ్ మీదకి ఉన్న వ్యక్తి, ఒక్క వ్యక్తి. ఇన్ని హావభావాలు ఒకే వ్యక్తి ద్వారా మనం అనుభవించగలిగాం. మనకి అందరినీ చూసేటప్పటికీ ఆ సన్నివేశంలో మనకు కూడా కాస్త నవ్వొచ్చింది, వీళ్ళు ఎత్తగలరా వీళ్ళు ఎత్తగలరా. ఎందుకంటే మనకు కథానాయకుడు ఎవరో ముందే తెలుసు కదా, మన రాముడు విరుస్తాడనే విషయం మన అందరికీ తెలుసు. దాన్ని మనం ప్రతి సంవత్సరం వింటున్నాం చూస్తున్నాం కనుక ఎన్నిసార్లు మన దేవీ భాగవతం చేసి చదువుకున్న మహిషాసురుడు అమ్మ చేతిలో చావాల్సిందే, రావణాసురుడు రాముడి చేతిలో చావాల్సిందే. ఇదేనా రహస్యం అదండి, ఇది బహిరంగ రహస్యం. అంటే అర్థమేమిటి అంటే తెలుసు కానీ తెలియడం లేదు. తెలిసి అంతరంగమందు ఎంత యోచించినా తెలిసినట్లే ఉండు, ఏమీ తెలియకుండు అన్నారు భగవంతుడి గురించి చెప్తూ. అంతరంగమందు ఎంత యోచించినా తెలిసినట్లే ఉండు, ఏమీ తెలియకుండు. నాకంతా తెలిసినట్టే అనిపిస్తుంది స్వామి, నీ గురించి చదువుతున్నా, నీ గురించి మాట్లాడుతున్నా, నీ గురించి పాడుకుంటున్నా, నాకు తెలియదు ఏం లేదనిపిస్తుంది. కానీ ఒకసారి లోనికి వెళ్ళి చేరని చేస్తే నా అజ్ఞాని ఎవడూ లేడని తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నీ గురించి తెలియటంలా నా అజ్ఞానం తెలుస్తుంది. నీ గురించి తెలియడం అట్లా ఉంచు, అసలు నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో ముందు నాకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు దీనికి అందేవాడివి కాదు కదా, ఈ ఊహలకి మాటలకి ఈ కట్టి చూపుతో చూసిన దీనికి మాత్రమే అందేవాడివి కాదు కదా. వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనకు ఉపనిషత్తులు కూడా అవే కదా ఘోషిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఇందరి శక్తి ఎక్కడ అవసరమైందంటే ఆ మహిష్యము అనేవాడి శక్తి ఎంత గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే అక్కడ అందరూ వారి వారి సహాయానికి తగినట్టుగా, అందుకే రామావతారంలో ఎవరి సహాయము తక్కువ కాదండి. అక్కడ ఊడ్చేవారి దగ్గర నుంచి ఊతమిచ్చేవారి వరకు అందరి సేవలు సమానమే. ఊడ్చేవారు తక్కువ కాదు, ఊతమిచ్చిన వాడు ఎక్కువ కాదు. ఎవరి ధర్మాన్ని వారు నెరవేరిస్తే అన్ని పనులు అయిపోతాయి. మనకు అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, రామకార్యంలో హనుమంతుడి సేవ హనుమంతుడు చేస్తే ఉడత చేసే ఉడత సేవ ఉడత చేసింది. అక్కడ సేవలో ఏది తక్కువ కాదు సుమా. అలాగే నేను ఇంత ఇవ్వగలుగుతున్నానా అనుకుంటూ చేయకుండా ఉండకు. నువ్వేది చేయగలవో అది చెయ్యి. మహాత్ములు కూడా చెప్పారు, శక్తికి మించి చేస్తానడం కూడా తప్పే, శక్తిని దాచుకోవడం తప్పే. రెండు చెప్పారు మహాత్ములు. మనకు అమ్మ ఎప్పుడు ఈ మాట చెప్తారు, శక్తిని దాచుకోవడం తప్పే, ఉన్నవాళ్ళు దాచుకోవడం తప్పే, లేని వాళ్ళు నేను వస్తానని ముందుకు రావడం కూడా దోషమే. ఎందుకంటే మన శక్తి మనకు తెలియాలి కదా ప్రభువు దగ్గర. రామకార్యంలో అందరూ చేయగలరు. 10 యోజనాలు ఎగిరేవాడు అవసరమే, 20 యోజనాలు ఎగిరేవాడు అవసరమే. కానీ 100 యోజనాలు ఎగిరేవాడు కూడా అందులోనే ఉంటాడు. అంత మాత్రాన అక్కడ ఆంజనేయుడు నేను ఎక్కువ అనలేదు, 10 యోజనాలు అని తక్కువ అనలేదు. అందరూ సమిష్టిగా కార్యం చేస్తేనే మహిష్యుడు అనేవాడు అక్కడ వధింపబడడానికి అవకాశం ఉంది. సిద్ధి బుద్ధి వృద్ధి తుష్టి పుష్టి శాంతి మొదలైనటువంటివన్నీ కూడా ఆ రుద్రాణి ఇంద్రాణి అమ్మవారు ఎవరైతే ఆవిర్భవించారో ఆ అమ్మకు మా నమస్కారాలు అన్నట్టుగా అమ్మకి వారు స్తోత్రం చేశారు. ఇగో ఇంత శక్తి ఆవిర్భవించినటువంటి అమ్మకు నమస్కారాలు తెలియచేశారు. వెంటనే దేవతలందరూ కలిసి జయ జయద్వానాలు చేసేటువంటి ఆ సమయంలో ఇక్కడ ఈ సైన్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం నిన్న చెప్పుకున్నాం కదా, మహిషాసురుడికి ఒక లక్షణం ఉంటుంది, మొదటిలోనే గుర్తించరు కానీ చివరికి ఎంత వైరాగ్యం మాట్లాడతారంటేనండి, అసలు అద్భుతమైన వైరాగ్యం వస్తుంది వాళ్ళ ముఖస్థుగా. దుర్యోధనుడు ఉంటాడు మహాభారతంలో, కురుక్షేత్రంలో వాడి మనసు మారలే, కృష్ణుడు వచ్చి రాయబారంలో చెప్పినప్పుడు మనసు మారలే. అందరూ వెళ్ళిపోతున్నారు, గురువులు తాతలు తన తమ్ముళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి వాడి వంతొచ్చేటప్పటికీ వెళ్ళి మడుగులో కూర్చున్నాడు. మడుగులో కూర్చొని ఏం చెప్తాడు వైరాగ్యం, నాకు అక్కర్లేదు ధర్మరాజా, నేను బోడంత అనుభవించేశాను, ఇప్పుడు నాకు దీని మీద వైరాగ్యం వచ్చేసింది, నేను విడిచేసిన ఉచ్చిష్టాన్ని నీవే పరిపాలించుకో. అసలు ఎంత వైరాగ్యం అంటే మనకే అనిపిస్తుంది నిజంగా. దుర్యోధనుడు చాలా గ్రీట్ కదండి, దుర్యోధనుడు చాలా మంచివాడు కదండి, ఎంత వైరాగ్యం అంటేది అన్ని వదిలేసి, అసలు అన్ని వదిలేయడానికి వాడుకుంటేనే కదా వదలడానికి, వాడికి అధికారం ఉండి వదలగలిగితే అది కదా త్యాగం అంటే. త్యాగం అంటే అర్థమేంటి, అనుభవించగలిగి కూడా వదిలేయడం త్యాగం, అనుభవించగలిగి కూడా దాని మీద దృష్టి పోవడం త్యాగం. అందుకని మహాత్ములు చెప్పారు, త్యాగము దానము రెండు ఒకటి కాదబ్బాయి, దానం వేరు త్యాగం వేరు. దానం అంటే అర్థమేంటి, రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు 5 రొట్టెలు ఉన్నాయి, 3 తింటే సరిపోతుంది, 2 ఎవరికో ఇచ్చావు, ఇది దానం. అంటే 2 నీకు అవసరం లేదు, నీకు 3 సరిపోతాయి, ఆ 2 ఎవరో వచ్చారు ఇచ్చావు, దానం అది. త్యాగం అంటే నీ దగ్గర 3 ఉన్నాయి, 3 నీకే సరిపోతాయి, ఎవరో వచ్చి అడిగారు, 1 ఇచ్చావు, ఇది త్యాగం. అక్కడ 2 ఇస్తే దానమైంది, 1 ఇస్తే త్యాగమైంది. అదేంటండి 2 ఇస్తే కదా త్యాగం కావాలంటే, ఆ లెక్కలోకి రాదబ్బాయి, అవసరం లేనిది ఇచ్చావు కాబట్టి అది దానమే, అవసరం ఉండి అనుభవించగలిగి ఇచ్చావు కనుక ఇది త్యాగం. నీకు త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది ఉపనిషత్తులు చెప్పాయి. అంటే ఇక్కడ ఏమిటి, అనుభవించగలిగి కూడా త్యాగం చేయడం. ధర్మరాజు చేశాడండి ఆ పని మహాభారతంలో, యుద్ధం చేయగలిగి ఉండి, ఇంతమంది తమ్ముళ్ళుండి, ఇంత యోధానుయోధుడైనటువంటి భీముడు పక్క నుండి, అర్జునుడి పక్క నుండి ఆయన చెప్తాడు నాకు 5 ఇస్తే చాలు, ఆ 5 కూడా ఏమిచ్చినా సరిపోతాయన్నారు. అందుకని మనం సినిమాలు చూసి ఎప్పుడు భారతాన్ని నమ్మకూడదు. సినిమాలు చూసి భారతం చదివామా, మనకు ఉన్న భారతం ఉన్న బుర్ర చెడిపోతుంది. యథార్థమైన భారతం అంటే మనకు నా వ్యాస భగవానుడు ఇచ్చిన భారతమైనా చదవాలి, లేక మనకు తిక్కన నన్నయ్య ఎర్రన వీరిచ్చిన భారతమైనా చదవగలగాలి. వీటిలో చెప్తారు ఏ 5 ఇచ్చినా చాలు, ఏమిచ్చినా చాలు, ఎందుకంటే ఒక ధర్మం ఉంటుంది కదండి, క్షత్రియుడిగా ధర్మం ఉంటుంది కదా. ఏకచక్రాపురం వెళ్ళేటప్పుడు భిక్షాటనకి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఎన్ని చెప్తుందో, ఎందుకని భిక్షకు ఒక ధర్మం ఉంది. అలాగే ద్రుపదులు వారు చెప్తారు, వాళ్ళు విరాట పర్వంలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటప్పుడు సేవకుడి ధర్మాలు ఉన్నాయి అక్కడ, అలాగే ఇక్కడ కూడా ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం? క్షత్రియ ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాలా లేదా? అందుకని అంతా అయిపోయిన తర్వాత వైరాగ్యం వస్తే ఏమిటి ప్రయోజనం? మనం ఉండగలిగి వయస్సున్నప్పుడే వాటి మీదకు దృష్టిని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది పళ్ళూడిపోయినటువంటి పులి అన్నదట, రేపటి నుంచి నేను మాంసాహారం మానేస్తున్నాను అన్నదట. ఎవరికి ఉపయోగం? పళ్ళూడిపోయినటువంటి పులి మానేస్తేనే మానకపోతేనే. అది పళ్ళున్నప్పుడే మానేస్తే ఒక జీవి బ్రతికేది కదా. కాబట్టి త్యాగం అనేది చాలా అవసరం. ఇక్కడ వీళ్ళేమంటున్నారు, వైరాగ్యము రాక్షసులు కూడా చెప్పారండి. హిరణ్యకశిపుడు వైరాగ్యం చెప్పాడు, కంసుడు వైరాగ్యం చెప్పాడు. కానీ వైరాగ్యం వారికి పనికి రాకపోయినా మనకు పనికి వస్తుంది కదా, మనం పట్టుకోవాల్సిందే. అందుకని గురువులు ఏం చెప్తారంటే, ఎక్కడైనా వేదాంత వాక్యం వినబడిందంటే అది నువ్వు వెంటనే ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా దాన్ని అందిపుచ్చుకో. చెప్పేవాళ్ళు ఎవరో నీకు అనవసరం. చెప్పేటువంటి వాడ ద్వారా కాదు మనకు వైరాగ్యం కావాల్సింది. ఉన్న వాక్యము, ఉన్న సత్యము నిన్ను నిలబెడుతుందా లేదా? సత్యం ఆ మాట నిన్ను నిలబెడుతుంది అంటే అది ఎవరు చెప్పినా నువ్వు తీసుకోవాల్సిందే. కాబట్టి మహాత్ములు మనకు అందించారు ఆ విధంగా. కానీ విశేషం ఏమిటంటే, రాక్షసులు కూడా వైరాగ్యం వేదాంతం చెప్పారు కానీ వాడు దాన్ని ఒప్పుకోలేదు. ఏమయ్యా, మీ కొడుకులా నా చేతిలో చచ్చిపోయింది, వాళ్ళ కర్మ పని చేయించింది అన్నాడు కంసుడు. నాలుగురు బిడ్డలు చంపాడు దేవకి వసుదేవులకి. ఆ బిడ్డల్లో చచ్చిపోయిన తర్వాత ఏడో వాడు పుట్టినవాడు జారిపోయాడు, సంకర్షణుడు బలరాముడు వెళ్ళిపోయాడు. ఎనిమిదో వాడు కృష్ణుడు, ఆయన పుట్టాడు, పుట్టగానే వెళ్ళిపోయాడు, వెళ్ళిన విషయం తెలియదు, యోగమాయ చెప్పింది, ఆ మాటలు విన్నాడు, నన్ను చంపేవాడు ఇంకో చోట పెరుగుతున్నాడు అనుకున్నాడు. ఇప్పుడు దేవకి వసుదేవుల పాదాలు పట్టుకున్నాడు. పట్టుకొని ఏమంటున్నాడు, నేను చంపలేదు బాబా, నీ పిల్లల్ని నేను చంపానని నువ్వు నన్ను చూస్తున్నావేమో కారణంగా, వాళ్ళ కర్మ కారణము అన్నాడండి ఇక్కడ కంసుడు. వైరాగ్యపరంగా చూస్తే ఇది సత్యమే, వేదాంత పరంగా చూస్తే సత్యమే. కానీ కంసుడు నా కర్మే ఎనిమిదో వాడిగా వచ్చి చంపుతోందనే ఆ వేదాంతం ఇతనెందుకు పొందలేకపోయాడు ఆ వైరాగ్య భావన అంటే, ఇది తను చెప్తున్నాడే కానీ గురుదేవులు మనకు చెప్పారు ఆచరణ లేని వాచ్య వేదాంతం. అంటే ఇది అక్కడ ఆచరణ లేదు కంసుడికి. తెలుసునా తెలియదా? తెలుసు, బాగా తెలుసు. కాబట్టి రావణాసురుడికి కూడా తెలుసు. అందుకని మనకు రామాయణ భారతాలు చదివిన వాళ్ళు ఇద్దరే మూర్ఖులు ఉన్నారు ప్రపంచంలో. అన్నీ తెలిసిన మూర్ఖుడు రావణాసురుడైతే, తెలియకుండానే తెలుసనే మూర్ఖుడు దుర్యోధనుడు అని. ఇద్దరు మూర్ఖులు, పండితుడే బ్రహ్మ మనుషుల్లో వాడే, అన్నీ తెలుసు కానీ మూర్ఖుడు. దుర్యోధనుడు తెలియదు, తెలుసు అనుకుంటాడు, ఆ తెలుసు అనుకుని అడుగు ముందుకేస్తాడు. పెద్దలు చెప్పినా గాని తను ఏది సత్యం అనుకుంటున్నాడో అదే సత్యం అంటాడు, పోయినాడు. అన్నీ తెలిసిన మూర్ఖుడు వాడు, తెలియకుండా తెలియ చెప్పేవాడు పక్కనున్నా గాని తెలుసుకోలేని మూర్ఖుడు దుర్యోధనుడు. వాళ్ళకు ప్రతిరూపమే రాక్షస లక్షణాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి? వాస్తవానికి భగవంతుడు అంటే రాక్షసులు అంటే ద్వేషం కాదండి. రాక్షసులంటే ద్వేషం అంటే, ప్రహ్లాదుడు ఎవరు? ప్రహ్లాదుడు ఏ వంశంలో వారు? మరి బలిచక్రవర్తి ఎవరు? ఆయన కూడా రాక్షస వంశంలో వారే కదా. మరి ఎందుకంత ప్రీతి చెందారు వారు? భగవంతుడు వారికి ఎందుకంత అనుగ్రహాన్ని ప్రసాదించాడు? బలిచక్రవర్తి దగ్గర, ప్రహ్లాదుడి దగ్గర కేవలం జాతి పట్టుకునే స్వామి హింసించేవాడైతే, వర్ణాన్ని బట్టి స్వామి దగ్గరకు తీసేవాడైతే, ఇక్కడ ప్రహ్లాదుడికి దగ్గర తీసుకోవడానికి స్వామి ఆయన ఏ వంశం వారు తీసుకున్నాడు? ఆయన అవన్నీ చూడలేదు. ఆయన గుణాన్ని చూశాడు. హిరణ్యకశిపుడి పొట్టని చీల్చి మొత్తం చూస్తూ ఇంకా కెళ్ళగించేస్తున్నాడు స్వామి. ఆ పొట్టనంతా చీల్చేసి పేగులు బయటేసేసి మాంసాన్ని ఖండితాలు చేసి గోడతో రక్కేస్తున్నాడు, మొత్తం శరీరం అంతా తవ్వేస్తున్నాడు స్వామి. ప్రహ్లాదుడికే కాస్త ఒకంత బాధ కలిగింది. ఎవరిదైనా దేహమే కదా, మా తండ్రి గారు తప్పు చేశారు ఒప్పుకుంటాడు, కానీ వెళ్ళిపోయింది కదా, అందులో నుంచి చైతన్యం లేదు, ఇంకా ఎందుకు అలా పొట్టని కెళ్ళగించేస్తున్నాడు? అడిగాడు ప్రహ్లాదుడు. స్వామి ఎందుకింత మా నాన్నని బాధ పెడుతున్నారంటే, ఆయన అన్నాడు, ప్రహ్లాద నీలాంటి రత్నాలు ఏమైనా ఇంకా వీడి పొట్టలో ఉన్నాయేమో వెతుక్కుంటున్నాను రా అన్నాడు స్వామి. వీడిలో నుంచే కదా ఆయన వచ్చాడు. నీలాంటి రత్నాలు ఇంకా ఏమైనా పొట్టలో ఉన్నాయేమో వెతుక్కుంటున్నాను అన్నాడు స్వామి. ఇప్పుడు ఎవరు ఎవరిని వెతుక్కుంటున్నారు? మనమందరం అనుకుంటున్నాం భగవంతుని వెతుక్కుంటున్నామని, కానీ భగవంతుని వెతుక్కుంటున్నాడు నేనుండే మందిరం ఎక్కడా అని. మనం ఆయన కోసం వెతుకుతుంటే ఆయన మనలోకి వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగి ఇల్లు కోసం వెతుక్కుంటారు కదా, ఆఫీస్ దగ్గరలో ఉండాలి, అన్నీ దొరకాలి, తక్కువలో దొరకాలి, నా ఖర్చులకు సరిపోయేట్టుగా నా జీవితం జరగాలి, ఇవన్నీ ఒక ఉద్యోగం వెతుక్కుంటాడు కదా ఇంటిని గురించి. ఇంకో చోటకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో ఇల్లు ఎత్తుక్కోవాలని తెలిసిన వాడే ఉండడానికి శ్రేష్టమైన ఇల్లు ఎలా వెతుక్కుంటున్నాడో భగవంతుడు కూడా వెతుక్కుంటాడట. నా ఉంది, ఏ హృదయం సరిపోతే నేను అందులో ఉంటాను. అలాగే ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళిపోతారు, శిష్యుడు వెళ్ళిపోతాడు, బాష్పలుడు వెళ్ళిపోతాడు, తామ్రుడు వెళ్ళిపోతాడు, వీళ్ళందరూ ఒక్కొక్క లక్షణం కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకు ఎలాంటి పేర్లు ఉన్నాయో మనం మొన్న చెప్పుకున్నాం. ఎప్పుడు నిరంతరం ఏడుస్తూ ఉండేవాడు. తామ్రుడు అంటే ఎర్రటి ముఖం కలిగిన వాడు, క్రోధ స్వభావం కలిగినటువంటి వాడు. తర్వాత చిచ్చురుడు అంటే చిత్తంటే జ్ఞానము, జ్ఞానమును ఖండించేటువంటిది. లోపము మోహం అనేటువంటివి జ్ఞానాన్ని తొలగింపజేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఉండేటువంటి దానిలో ఆనందాన్ని అనుభవించలేరు. ఇవన్నీ కూడా అజ్ఞానానికి దారు, నరకానికి ద్వారాలు, ద్వారాలు మూడు ఉన్నాయని పరమాత్మ ఎలా చెప్పాడో అజ్ఞానం అనేటువంటి ఒక భవనానికి ఇవన్నీ దారు. ఈ బాష్పలుడు అనేవాడు, చిచ్చురుడు అనేవాడు, తామ్రుడు అనేవాడు, బిడాలుడు అనేవాడు, అశులోముడు అనేవాడు, ధూమ్రాక్షుడు అనేవాడు, వీళ్ళందరూ కూడా త్రోవలు. నువ్వు ఏ త్రోవలోకి వెళ్ళిన అజ్ఞానం అనే భవనానికి చేరచ్చు అనుకోవచ్చు. నేను ఎప్పుడు ఏడవలేదండి, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, నాలో బాష్పలుడు లేడు కదా అని అనడానికి వీల్లేదు. ఏమో తామ్రుడు ఉండొచ్చేమో, చిచ్చురుడు ఉండొచ్చేమో, అశులోముడు ఉండొచ్చేమో, వీళ్ళందరూ కూడా అజ్ఞానం అనే భవనానికి త్రోవలు లాంటి వాడు. ఈ త్రోవలో దేనిలోంచి ప్రవేశించినాను ఆ భవనానికి చేరుకుంటావు. త్రివిధం నరక సేదం ద్వారం నాశనం ఆత్మన కామక్రోధచ్చ లోభచ్చ తస్మాదేతత్రయం తెజేత. వాడు బాగా ఆ లోభం అనేటువంటిది కూడా మనలో ఉండేటువంటి అజ్ఞానమే. వాటన్నింటినీ ఖండించిన తర్వాత ఈ మహిషాసురుడికి అప్పుడు వాడు బయలుదేరతాడు. ఇవన్నీ పోయిన తర్వాత వాడు ఆలోచిస్తాడు. ఆలోచించి కూడా ఏమిటి ప్రయోజనం చెప్పండి? అంతా అయిపోయిన తర్వాత వేదాంతం వైరాగ్యం కలిగి ఏమిటి ప్రయోజనం? ఏమైనా ఉపయోగం ఉంటుందా? వెంటనే అక్కడ ఉండేటువంటి దారకుణ్ణి పిలిచాడు. వీళ్ళందరూ ఎప్పుడైతే అమ్మ చేతిలో సమయించానో అప్పుడు దారకుణ్ణి పిలిచాడు. నేను సంగ్రామానికి బయలుదేరాలి, నాకు ఒక యుద్ధానికి రథాన్ని సిద్ధం చేయండి అంటే అలాగే రథాన్ని సిద్ధం చేశాను. ఇక మహిషాసురుడు బయలుదేరబోతున్నాడు. సర్వాంగ సుందరంగా వాడి అలంకారం, ఏమిటి అలంకారం? వాడు బయటకు పెడుతూ పెడుతూ అద్దంలో ముఖం చూసుకున్నాడు. ఇప్పుడు నేను ఈ రూపంతో పెడితే ఆ బిడ్డను వరిస్తుందా అనేటప్పటికి వెంటనే ఆ రూపాన్ని చూడగానే వాడికి అడ్డంగా ఏం కనిపించాయంటే కొమ్ములు కనిపించాయి. వాడి ముఖంలో బాగా ఎదురుగా కనిపించేటువంటిది రూపం గనక ఆ పైన చాతుర్యం కావాలి, మాటలలో లోపరుచుకునేటువంటి లక్షణం, ఇది రెండవది. తర్వాత ఈ మానవాకారంతో పెడితే పని సానుకూలమవుతుంది కదా అనేటువంటిది. ఎన్ని సానుకూలమైన మనస్సు కదా అక్కడ ప్రధానం. మనసా సేవ్యతి ఇది మనుష్య, మలయాళ స్వామి వారు చెప్పేవారు, మనస్సు ప్రధానంగా కలిగిన వాడే మనిషి అన్నారు. ఆలంబన లేకుండా కోతి నిలబడుతుందా అని అడిగారు రామకృష్ణానంద స్వామి వారు. కోతి పోతుందనుకోండి, దానికి ఏదో ఒకటి ఆధారం కావాలి, కోడో కొమ్మో తీగో, ఏదీ లేకుండా కోతి నిలబడదు కదా. అలాగే వీడు కూడా ఏదో ఒక ఆధారం లేకుండా నిలబడాడు వీడు. అంటే మనస్సుని ఆలంబన చేస్తాడు వీడు, మనస్సును ఆలంబన చేసుకుని ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే మనస్సును ఆలంబనగా చేసుకుని నడిచేవాడు కనుక వీడు మనిషి. ఆ ఆలంబన ఏదై ఉండాలి అంటే భగవంతుడై ఉండాలి. ఆలంబన భగవంతుడై ఉండాలి. ఆలంబన భగవంతుడు ఎవరికి అయ్యాడండి? భక్తులు, భాగవతోత్తములు, కామోత్కంఠత గోపికల్ వైమునన్ కంసుండు వైరక్రియ సామాగ్రి సుబాలముఖ్యనుపుతుల్ సంబంధులై విష్ణుల్ ప్రేమన్ మీరలు భక్తిని మేము ఇదే చిక్రిం కంటి ఎత్తైన ధామ ధ్యాన గరిష్ఠుడైన హరించెందవచ్చు ధాత్రీశ్వర. భాగవతంలో సప్తమ స్కందంలో రాజసూయ యాగంలో ధర్మరాజులు వారు సమక్షంలో శిశుపాల వధ పూర్తయిన తర్వాత ఆయన దేహంలో నుంచి తేజస్సు కృష్ణ పరమాత్మలో కలిసిన తర్వాత ధర్మరాజుకు సందేహం కలుగుతుంది. ఏమయ్యా నారద మహర్షి, ఏమిటా శిశుపాలుడు పరమ దుర్మార్గుడు కదా, వాడి తేజస్సును కూడా పరమాత్మ ఎందుకు కలుపుకున్నాడయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, భగవంతుని పొందడానికి ఇవన్నీ త్రోవలు. ఆ త్రోవల్లో వాడు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. కనీసం వాడు నిద్రలో కూడా అదే స్ఫురణ కలిగి ఉన్నాడు. వాడు భగవంతుడు వాడికి కూడా అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. నువ్వు ఎలాగైనా సరే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పుకు కారణం ఎలా సహజ లక్షణమో, నువ్వు వర్షంలో పెడుతూ ఉంటే ఆ వర్షంలో నువ్వు పేదవాడు పోతున్నాడా ధనవంతుడు పోతున్నాడనే భేదం వర్షానికి ఉండదు. గురువు లేకుండా పోతున్నాడండి, బిచ్చగాడు పోతున్నాడు, కోటీశ్వరుడు పోతున్నాడు, ఇద్దరు. బిచ్చగాడిని తడుపుతోంది వర్షం, కోటీశ్వరుడిని తడుపుతోంది. అయ్యో ఈయన కోటీశ్వరుడు, ఈయన మీద చినుకు పడకూడదని ఏమైనా వర్షానికి ఏమైనా దాదే పోని. వాడు పేదవాడు కదా, వాడు బాగా పూర్తిగా తడపాలని దానికైనా కక్ష రెండూ లేవు దానికి. దానిపైన అది చేస్తుంది ధర్మం అది. అలాగే నామధర్మం, ఏ ధర్మమో ఆ ధర్మం చేయిస్తుంది అంతే. అలాగే ఇక్కడ కూడా ఏ విధంగానైనా భగవంతుణ్ణి చేరచ్చు. వీడు అలంకారం చేసుకున్నాడు, ఎలా అలంకారం చేసుకున్నాడు? చక్కగా మానవాకారాన్ని ధరించాడు. ఇంకా ఏ రూపమైన ఇబ్బందిగా ఉంటుందేమో, ఆవిడకి ఎలా కనిపిస్తే ఆవిడ మనస్సుకు దగ్గరగా అవుతాననే విషయంతో వీటి అలంకరణలో అమ్మని దాచుకున్నాడండి. నువ్వు ఏ రూపంగానైనా నువ్వు నన్ను స్మరించుగాక. ఇక్కడ భావగ్రాహి జనార్దన అమ్మ కూడా చెప్పారు కదా, భావమును గ్రహించువాడు భగవంతుడు. నువ్వు ఏ భావంతో పెట్టావు, ఆ భావనే చాలా ప్రధానం. చాలా మంది భావం ప్రధానాన్ని పక్కన పెట్టి బాహ్యం ప్రధానంగా తీసుకుంటున్నారు. బాహ్యం ప్రధానం అంటే కన్నప్ప మాంసం పెట్టాడు కదండి, శివభక్తులు మాంసం తింటే తప్పేంటండి? శివభక్తులైన వాళ్ళు కన్నప్పే పెట్టాడు కదండి అంటే కన్నప్ప కన్నులు పెట్టాడు, మనము పెట్టగలమా? ఒక సూదిలా కంటికి దగ్గరగా వస్తేనే భయపడిపోతాం. ఒక మనవేలే మన కంటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనకు తెలియకుండానే మూతపడిపోతుంది. మన ప్రమేయం లేనిది మన వేలు మన కంటిని పొడవదు. కానీ మన వేలే మన కంటి దగ్గరికి ఇలా తీసుకెడుతుంటే కాస్త దగ్గరికి వెళ్ళగానే నీ కన్ను చెప్పే నీకు పడిపోతుంది. అక్కడ నా వేలనే భావన కూడా పోతుంది, నా కంటికి ఇక్కడ బాధో అని ఒక స్ఫురణ కలుగుతుంది. మరి అలాంటిది ఎటువంటి ఆ బాధ లేకుండా ఆయన కంటిని కూడా అర్పించగలిగాడంటే, అక్కడ ఏది ప్రధానం అంటే నైవేద్యం ఏ మనస్సుతో పెట్టాడో కన్ను కూడా అదే మనస్సుతో పెట్టాడు. ఆయన నైవేద్యం పెట్టేటప్పుడు పదార్థ భావన, కన్ను పెట్టేటప్పుడేమో వస్తు భావన కలగలేదు. కన్నప్పటి పదార్థం పెట్టేటప్పుడు కూడా అంతే ధ్యాసతో పెట్టాడు, తన కంటిని కూడా అదే విధంగా తీసిపెట్టాడు. అంటే రెండింటి ఎందుకు కూడా అక్కడ ఏది ప్రధానమైంది? అక్కడ భావం ప్రధానమైంది, ఆయన మనస్సు ప్రధానమే, దాన్ని చూస్తాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ వీడు ఏ రూపంగానైనా అనుకోనివ్వండి, నా రూపం భగవంతుడికి నచ్చుతుందా లేదా, అంటే కనీసం ఆ సమయంలోనైనా నువ్వు ఆవిడ గురించి తలచావా లేదా? వీళ్ళందరూ వచ్చి వారి గురించి చెప్పారండి. నేను ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మహిషాసురులు ఇంతవరకు అమ్మను చూడలేదు, రాక్షసులు వెళ్ళిన వాళ్ళు చెప్పారండి. మనకు చెప్పడం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఒక దృశ్యాన్ని జరింపజేస్తుంది, ఒక వినడం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఒక రూపాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడూ వినని పదార్థం గురించి విన్నామనుకోండి, ఒక రూపం మనకు ఆటోమేటిక్ గా కళ్ళ ముందు కనబడిపోతుంది, ఓహో ఇలాగుంటుందేమో. ఏమంటే దీన్ని ఏమన్నారు మనకి అంటే, ఏది మనకి మనకు ఎదురుగా లేనటువంటిది ఉపమాన ప్రమాణము అన్నారు. ఉపమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం అంటే అర్థం ఏంటండి? ఒకడు ఎప్పుడూ ఒక వస్తువును చూడలేదు, అంటే నక్కని చూడలేదండి పిల్లాడు. నక్కని చూడనటువంటి పిల్లాడికి నక్క గురించి చెప్పాలి తండ్రి. దేని చెప్తాడు? వాడు కుక్కను చూపిస్తాడు, కుక్కను చూపించి మరి ఇలాగే ఉంటుందిరా కానీ ఇలా ఉండదు అని దీనికి దానికి దగ్గర పోలికలు చెప్తారు. దీని ఉపమాన ప్రమాణము అంటారు. ఉపమాన ప్రమాణం అంటే మనకు అవగతం లేని దాని గురించి మనకు పరిచయం ఉన్నటువంటి వస్తువుతో కలిపి దాన్ని మనకు చెప్పడం, ఏదైతే ఉన్నదో ఉపమాన ప్రమాణం. అలాగే వీడు ఒక రూపాన్ని ఊహించుకున్నాడు, ఇంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్పకుండా ఉండలేదు. అందుకే శ్రవణం చాలా ప్రధానం. వింటూ వింటూ ఉంటూ ఉండగా నీ మనస్సు ఓ నాటికి దాన్ని అంగీకరిస్తుంది. మంచైనా చెడైనా అండి, మంచి కూడా అలవాటు చేసుకుంటే ఓ నాటికి నిలబడిపోతుంది, చెడు కూడా అంతేనండి. చెడు కూడా నీకు బాగా అది మీకు అభ్యాసంలో లేకపోయినా వినడం అనేటువంటిది ఒక వాసనగా బయలుదేరి వింటూ 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 ఉంటే ఆ చెడు కూడా నీకు ఒకనాటికి నిజంగా కనబడుతుంది. మనకు పంచతంత్ర కథల్లో చిన్న కథ చెప్తారు. ఒక ఆయన దారిని పోతుంటే ఎవరో ఒక మేకని దానమిచ్చారు. ఆయన మేకని భుజాన్ని వేసుకుని పెడుతుంటే ముగ్గురు దొంగలు చూస్తారు. ఈ దొంగలు చూసి వీడి దగ్గర నుంచి ఎలాగైనా మేకను కొట్టేయాలి, మనం ఏదో వాళ్ళు చేసుకునే క్రియ ఉంటుంది కదా ఏదో దాన్ని తినడం, అలా మనం వీడి దగ్గర నుంచి ఎలాగైనా కొట్టేయాలని ఒకడేం చేశాడు, ముగ్గురు మాట్లాడుతున్నారు. ముగ్గురు వేరువేరుగా లేరు, ఒకే గ్రూప్. వాళ్ళ యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే వాడి దగ్గర నుంచి వస్తువు వీరిది కావాలి. అప్పుడు వీళ్ళు ముగ్గురు విడిపోయి మూడు స్థలాల్లో నిలబడి మూడు మాటలు చెప్పారు ఆ బుధాన మేకను వేసుకుని పెడుతున్న వాడితో. ఎమరా పంది భలే ఉందే అన్నాడు. ఇది పంది కాదురా, ఇది మేక, నీ కళ్ళు కనబడలేదేమో అని ముందు గట్టిగా వాదించాడు. ఇంకొంత దూరం వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి వాడు ఇంకొక వస్తువుగా చెప్పాడు దాన్ని, ఒరే గాడిదరా అది. ఇంకోటి ఇంకొక వస్తువుగా చెప్పేటప్పటికి వీళ్ళు చిన్నగా అనుమానమైతే మొదటి వాడే దగ్గర గట్టిగా వాదించాడు. రెండో వాడు కూడా నువ్వు ఎత్తుకున్నది అది కాదనేటప్పటికీ వీడు కాస్త అనుమానం బయలుదేరింది. నిజమేనా, ఇది నేను ఎత్తుకుంది మేకనేనా, అంతకుముందు మేక అని వాదించాడు వాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, మేకేనా అని అనుమానం వచ్చింది. ఇంకా మూడో వాడు ఫైనల్ స్టేజ్, వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒరే ఏమిటి పెద్ద భూతాన్ని బుధాన్ని వేసుకొని వస్తున్నావు, ఏమిటి అంత భయంకరంగా తనలో ఉండేటువంటి జ్ఞానం అనే రత్నాన్ని కూడా ఈ విధంగా లేని దాన్ని కల్పించి ఉన్నదాన్ని గుర్తించనివ్వకుండా అడ్డుపడేటువంటి గుణాలు కొన్ని ఉంటాయి. అవి లేనిదాన్ని కల్పిస్తాయి. భ్రాంతి కలగడానికి కారణం ఏంటి? ఆరోపణ. ఒకదాని ఎందు ఇంకొక భావన కలగడం. అది కాదు అనేటువంటి దృఢం కానటువంటి జ్ఞానమే మనకు భయాన్ని కలిగింపజేస్తుంది. దృఢమైనటువంటి జ్ఞానం భయాన్ని కలిగించదు. అందుకే అదృఢంచ హతం జ్ఞానం సందిగ్ధో హతో మంత్ర ఎగ్రచిత్త హతో జప అని రామకృష్ణానంద స్వామి వారు చెప్పిన శ్లోకాలు. అదృఢంచ హతం జ్ఞానం దృఢం కానటువంటి జ్ఞానం వ్యర్థం. దృఢము కానిది అంటే అర్థమేంటి? అది కదులుతూ ఉంటుంది. వీడు 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 పట్టుకున్న వస్తువు మీద వీడికే నమ్మకం లేదు. ఇది మేక అనే జ్ఞానం వీడికి కలకపోవడం వల్ల ఎప్పుడైతే వీడికి రెండవది వచ్చి చేరిందో ఇది ఇది కాదు అనే అనుమానం బలపడి ఉన్నదాన్ని ఎలాగైతే వదిలేసుకొని వెళ్ళిపోతున్నాడో మానవుడు కూడా ఉన్నటువంటి జ్ఞానాన్ని సత్యమైనటువంటి దాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇక్కడ వీడు కనీసం ఆస్పృహతో నన్నా ఇలా ప్రయత్నం చేశాడు. అందంగా అలంకరించుకున్నాడు. మహాదేవి అల్లంత దూరంలో చూసింది. వాడు అమ్మతో మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవి, ఈ సంసార చక్రంలో ఆడది కాని మగాడు కాని ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటాడు. ఇక్కడ వీడేమంటున్నాడంటే సుఖాన్ని శారీరకంగా చూస్తున్నాడు. ఏది ఇంద్రియాల ద్వారా అందే సుఖమే సుఖమనేవాడే మహిషాసురుడు. సుఖముంది, ఏ సుఖం అనుకుంటున్నాడు? ఆత్మసుఖం సుఖం అనుకోవడం లే వీడు. ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలతో అందేటువంటి దాన్ని సుఖం అంటున్నాడు. ఆ సుఖాన్నే వీడు బయటకు కూడా చెప్తున్నాడు. అమ్మతో కూడా ఇదే చెప్తున్నాడు. నువ్వేమిటి ఇంత ఇది ఉన్నటువంటి సుఖాన్ని గుర్తించడం లేదు? ఎంతమందిని పంపించాను? మహిషాసురుడు మా రాజు, వాడిని వివాహం చేసుకో, అతన్ని నిన్ను పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది చేత నేను నీకు కబురు పెట్టలేదు? ఇక్కడ ఒక రహస్యం కూడా చెప్పారు. ఏది? సీతమ్మ ఇద్దరికీ కనపడింది. రావణాసురుడు కనపడింది, ఆంజనేయుడు కనపడింది. రావణాసురుడు ఎత్తుకొచ్చి లంకలో పెడితే ఆంజనేయుడు తీసుకొచ్చి అయోధ్యలో కలిపేట్టుగా ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ ఏమిటి అంటే సీతమ్మది ఒక్కటే మారలేదు. సీతమ్మ సీతమ్మ ఉన్నది ఒక్కటే, కానీ రావణాసురుడు ఈ సీతమ్మలో ఆడతనాన్ని చూశాడు, ఆంజనేయుడు అమ్మతనాన్ని చూశాడు. అమ్మతనాన్ని చూసిన వాడు దేవుడయ్యాడు, ఆడతనాన్ని చూసిన వాడు నాశనం అయ్యాడు. ఇదే సింపుల్. రామాయణం కూడా ఇంతే. నువ్వు ఏది చూస్తే నువ్వు అది అయిపోతావు. నీ మతి ఏమిటో నీ గతి కూడా అంతే అన్నారు. నీ మతి ఏమిటో నీ గతి అంతే, నీ మతే లాగుందో నీ గతి అంతే అంటారు. అలాగే ఇక్కడ కూడా వస్తువుని, ఒకే వస్తువుని ఏ ఒక్క ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగా చూడరు. చూసేదాన్ని బట్టి వాడికి ఫలితం ఉంది. ఏ వ్యక్తి చూడండి ఒకలాగా. విభీషణుడు చూసినట్టు చూడగలిగారా? ఎంత అన్నదమ్ములు, ఎంత రక్త సంబంధం పంచుకుంటే మాత్రం రక్తం పంచుకోగలిగారు, ఆస్తులు పంచుకోగలిగారు, కానీ బుద్ధి నిలబడగలిగిందా విభీషణుడి లాగా? బుద్ధి మళ్ళీ ప్రత్యేకం, ఎవరిది వాళ్ళదే. విభీషణుడి బుద్ధి విభీషణుడిదే, కుంభకర్ణుడి బుద్ధి కుంభకర్ణుడిదే, రావణాసురుడిది రావణాసురుడిదే. ఇక్కడ బుద్ధులు అనేటువంటివి ఒక రక్తంలో ఒక గర్భంలో నుంచి వచ్చినంత మాత్రాన ఒకేలాగా ఉండాలని లేదు కదా. అలాగే వీడు కూడా అమ్మని ఎలా చూస్తున్నాడు? వాళ్ళందరూ కూడా చెప్పిన దాన్ని వక్రంగా ఆలోచించాడు. ఆలోచించే దృష్టి కూడా ఇది వక్ర దృష్టి. ఇలాంటి దృష్టితో ఉండి వాడు అలాగే మాట్లాడుతున్నాడు. చూడు, మహావీరుడు అయినటువంటి నన్ను వరించావంటే నువ్వు అత్యుత్తమ సౌఖ్యాలని పొందుతావు, ఆనందిస్తావు. నానావిధ రూపాన్ని నేను స్వేచ్ఛగా ధరిస్తాను. నాకు ఏ రూపంలోకి వెళ్ళినా మారిపోగలిగిన, ఇప్పుడు రూపాలు మార్చడం కాదండి, బుద్ధి ఒక్కడు మారితే చాలు. రూపాలు మార్చుకోనక్కర్లే, రూపాలు మార్చుకోనక్కర్లే, బుద్ధి మార్చుకుంటే చాలు. రూపం మార్చిన బుద్ధి మారకపోతే, రూపం మార్చుకున్న బుద్ధి మారకపోతే ఏం చేస్తారండి? కానీ ఒకనాటికి కనీసం మన బుద్ధిని మార్చుకుంటే ఈ రూపాలు మార్చే బుద్ధి లేకుండా పోతుంది. అందుకే సత్యానికి మార్పు ఉండదు ఎక్కడ, ఎందుకంటే సత్యం ఎప్పుడు ఒక్కటే. కానిదే మారుతూ ఉంటుంది, సత్యము కానిదే మారుతూ ఉంటుంది, సత్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. సత్యానికి మార్పు ఎందుకు ఉండదు అంటే అది కాలంలో మార్చవలసింది, మారవలసింది లేదు గనక. అది ఉన్న స్థితిలో ఉంటుందే కానీ మారదు. అందుకే రమణ మహర్షులు వారు ఏమంటారంటే, నీ సహజ స్థితిలో నువ్వు ఉండు అంటారు. నీ సహజ స్థితి, సహజ స్థితి అంటే అర్థమేమిటి అంటే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. భగవంతుడు కొన్ని నియమాలు చెప్పాడు, అలా ఉండు చాలు. మనుష్యుడివి మనుష్యుడిలాగా ఉండు. ఎప్పుడైతే అలా ఉండమో అప్పుడు మనకు జంతువుల పేర్లు యాడ్ అవుతూ ఉంటాయి. కడపలో రామిరెడ్డి స్వామి అవధూత అని ఒక ఆయన ఉండేవారు. రామిరెడ్డి స్వామి అవధూత గారు మనుషులు నడుస్తుంటే అదిగో కుక్క పోతోంది అనేవాడట. అదిగో పందిపోతుంది అనేవాడట, అదిగో నక్కబోతోంది అనేవాడట. వీళ్ళు అనుకునేవాళ్ళు ఈయన పిచ్చివాడు మనుషుల్ని చూసి ఇలా అంటాడేమంటే, ఆయన మనిషిని చూసి లోన గుణాన్ని బట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాడు కుక్క లాంటి వాడంటే విశ్వాస ప్రధానంగా కలిగిన వాడు, వీడు పంది లాంటి వాడంటే అర్థమేమిటి, వీడు అశుద్ధమైన విషయాలన్నీ నోట్లో వేసుకుంటుంటాడు, మనస్సులో పడేసుకుంటూ ఉంటాడు, అందుకని వీడి లక్షణం. వీడు నక్క లాంటి వాడు అంటే అర్థమేమిటి, వీడు బయటికి మాట్లాడేది ఒకటి లోన ఆలోచించేది ఒకటి, చిత్తులు మారి తెలివితేటంటారే అలాంటి లక్షణాలు. ఇప్పుడు రూపం ఏం కనపడుతుంది, మనకేం కనపడుతుంది అంటే మన రూపాన్ని చూస్తున్నాం. మనిషి కదండి, ఫలానా రామిరెడ్డి కదండి ఆయన, ఫలానా సుబ్బారెడ్డి కదండి, లేకపోతే ఇంకో సుబ్బారావు కదండి, ఇంకొక అప్పారావు కదండి, మనం ఇలా చూస్తున్నాం. కానీ ఆయన ఏం చూస్తున్నాడు, లోన గుణాన్ని బట్టి పేరు పెడుతున్నాడు. అలాగే మహిషాసురుడు అనేవాడు ఎంత సుందరమైన వేషం వేయొచ్చేమో కానీ వాడి లోపల ఉండేటువంటి గుణాన్ని మాత్రం మార్చుకోలేకపోయాడు. వాడు అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. మహిషాసురుడు ఏదో మైకం కమ్మిన వాడి దాకా కామాతురుడై పరవరిస్తుంటే అమ్మ బదులుగా ఒక పెద్ద నవ్వు నవ్వి వాడిని అనునయిస్తూ కాస్త బుజ్జగిస్తూ మాట్లాడి. ఇక్కడ చూడండి, హనుమత్ సందేశం కంటే ముందు మనకు సుందరకాండలో వినిపించేది సీతా సందేశం. ఎందుకండి మనకి గురుదేవులు ధనుర్మాసంలో సుందరకాండ పారాయణం పెట్టించారు అంటే 30 రోజుల్లో ఇన్ని సర్గలని రోజుకి నెల చేసుకుని చదువుకుంటే వెళ్ళిపోతే అయిపోతుందా, ఏటికి ధనుర్మాసం అయిపోయింది, సుందరకాండ అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ధనుర్మాసానికి మళ్ళీ పువ్వు పెట్టి నమస్కారం చేసి మళ్ళీ భోగి రోజులు మూసేస్తాం, ఇదే సుందరకాండ. హనుమత్ సందేశానికి ముందు సీత సందేశం ఉందండి. అమ్మే చెప్పింది, రావణాని బుద్ధి ఎంత పెనదారి పెట్టిందో ఒకసారి ఆలోచించు, నా రాముడి పాదాలు పట్టడానికి నీకు సిగ్గు అయితే నేను నీ పక్కన వకాంతా పుచ్చుకొని నేను మాట్లాడతాను నా రాముడితో అందండి. ఆవిడ నీకు రాముడితో మాట్లాడటం సిగ్గు అవుతుందేమో, ఎందుకని రాముడికి సంబంధించిన నన్ను తీసుకొచ్చావు, అలా సిగ్గుపడిన పక్షంలో నీ పక్షాన నేనుండి మాట్లాడతాను. ఇప్పుడు తల్లి అంటుంది చూడండి, ఏదైనా తప్పు చేసి పిల్లాడు దొరికిపోతే తల్లి ఏమంటుంది, ఒరే తండ్రితో చెప్పాలిరా, తండ్రి దగ్గరికి వెళ్ళాలిరా, తప్పు చెప్పాలిరా అంటే వాడు భయపడిపోతాడు. కానీ తల్లి ఏమంటుంది, నేను పక్కన ఉంటానురా, ఆ సమయంలో మీ నాన్నని నేమే అనడం, నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను. ఆ మాట ఎవరు అందగలరండి, సీతా సందేశం. ముందు సీతా సందేశం, తర్వాతే హనుమత్ సందేశం. ముందు అమ్మే చెప్తుంది నీకు ఏది, అందుకే అమ్మ ఒడి మొదటి బడి. ముందు నేర్చుకునేటువంటి బడి ఎక్కడ నేర్చుకుంటామంటే తల్లి దగ్గర నేర్చుకుంటాం. అందుకని అమ్మ స్థానంలో ఉండి ఇవి ఉపదేశం చేసిందండి. ఇది ఒక రకంగా గాయత్రి మంత్రం. నీకు ఏది అమ్మ చెప్పిందో అది మహామంత్రం. మహిషాసురుడి మాటలు అమ్మకు నవ్వు తెప్పించాయి. దైత్య పరమ పురుషుడైనటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఈ శక్తి అన్నింటికీ అధిష్టానమైనటువంటి, నేను కదలడానికి కారణమైనటువంటి, నాకు ఆధార శక్తి ఏది ఉందో దానినే నేను వరిస్తాను, కానీ నిన్ను వరించను, నాకు కూడా ఒక ఆధారం ఉంది, అధిష్టానం ఉంది, నేను ఇలా నీకు కనబడుతున్నానంటే ఆయన నడిపిస్తేనే, ఆయన అనుగ్రహంతోనే. విచిత్రం ఏమిటంటే ఏది తనది అని చెప్పుకోరండి మహాత్ములు ఇప్పుడు కూడా, ఏవి తమది అని చెప్పుకోరు. ఇప్పుడు దేవతలను అడిగితే అమ్మ చేసింది రాక్షస సంహారం అంటారు, కానీ అమ్మను అడిగామనుకోండి వాళ్ళందరి శక్తి కలిసి నా చేత చేయించింది అంటారు. అమ్మను అడిగితేమో ఇలా చెప్తారు, వాళ్ళని అడిగితే ఇలా చెప్తారు. అంటే కర్తృత్వ భావన ఏ స్థితిలో కూడా వారు తమ మీద ఆపాదించుకోరు. ఒక కార్యం జరిగిందంటే అది జరగవలసింది కనుక జరిగింది, కానీ నేను కారణం అనే మాట వారి నుంచి రాదు. మనమేం చేస్తున్నామంటే కార్యము కారణం రెండు మనం బుధాన వేసుకుంటున్నాం, నా వలన జరిగింది, నేనే కారణం, జరిగింది పని కార్యం, కారణం ఎవరు, నేను చేశాను కాబట్టి. కార్యకారణాలు రెండు ఎప్పుడు వచ్చాయో కర్మ కూడా అప్పుడే వస్తుంది. ఒక కార్యం జరిగింది, కారణం నేనై ఉన్నాననుకుంటే అక్కడ ఫలం నువ్వేదైనా అనుభవించి తీరాలి, అది మంచి జరిగినా చెడు జరిగినా, నేను అనేటువంటి భావన. సీతమ్మ సీతాన్వేషణం కార్యం చేశాడు, కారణం హనుమంతుడు అనుకున్నాడు, నేను కారణం నేను చేశానన్నది ఏడ్చాడు కదా ఆంజనేయుడు అంతటి వాడు సుందరకాండలో. కార్యకారణం ఏం చేసింది, కర్మను తెచ్చి నెత్తిరి పెట్టింది. ఇప్పుడు ఆ కర్మ ఏం జరిగింది, ఆంజనేయుడు అంతటి వాడు ఏడ్చేలా చేసి, ఏడ్చేలా కాదండు, చచ్చిపోదాం అనుకునేదాకా తెచ్చి. ఆంజనేయుడు ఏడవడం కాదు, ఇంకంతకంటే పైగా ఆలోచించాడు, నేను చచ్చిపోతాను, ఏదో ఒకటి చేసుకుంటాను, అగ్నిలో పడిపోతాను, నిప్పుల్లో దూకేస్తాను, నీళ్లలో పడిపోతాను, చేతిలో పడింది తింటాను, ఏదో ఒక దానికి ఆహారం అయిపోతాను. కారణం ఏమిటి, కార్యము నా వల్ల జరుగుతుంది, కారణం నేనై ఉన్నాను, ఈ రెండే ఆంజనేయుడికి బంధనానికి కారణం. కానీ మహాత్ములు ఇలా ఎప్పుడు ఆలోచించరు, కార్యం జరిగిందంటే ఆయన కృప, కారణం కూడా ఆయనే, ఆయన ప్రేరణతో కార్యం జరిగిందంటారే కానీ ఇవి రెండు కార్యకారణాలు నా వల్ల జరిగాయని అనరు. అలాగే అమ్మే ఉంటుంది, ఈ రూపానికి ఒక అధిష్టానం ఉన్నారు, పరమాత్మ, పరాశక్తి, పరదేవత ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, అతడి ఇచ్చని నేను కోరిక. అలాగే సకల జగత్తుని నేను సృష్టిస్తూ ఉంటాను, ఆ విశ్వాత్మకుడు నన్ను సంరక్షిస్తూ ఉంటాడు. అంటే ఇద్దరము ఒకరికొకరుగా అన్యోన్య భావంతో ఇక్కడ మేము కార్యాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ రెండుగా కనపడేటువంటి వాడు కూడా ఒక్కడే. ఎలాగా ఇంట్లో ఉన్నంత వరకు విద్యుక్త ధర్మం ప్రకారం ఎలా పిలువబడాలో అలా పిలువబడతాడు. ఇదే వ్యక్తి ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడో పేరు ఉంటుంది, అక్కడో ధర్మం ఉంటుంది, అక్కడో కార్యం ఉంటుంది. ఇప్పుడు ఒకే పిల్లాడు ఇక్కడ తండ్రి టీచర్ అండి, పిల్లాడు అక్కడ స్కూల్లోకి వెళ్ళి చదువుకోవాలి, ఇక్కడ ఉండి నాన్న అని పిలుస్తాడు, అక్కడికి వెళితే క్లాస్లో సార్ అని పిలుస్తాడు. అంటే అక్కడ ధర్మం అది, ఇక్కడ ధర్మం ఇది, కానీ ఇక్కడ ఇద్దరు వేరువేరుగా ఉన్నారా? ఉన్నది ఒక్కరే. అలాగే నేనే అన్ని అయి ఉన్నాను, నాకు నియామకుడు నా ప్రభువు, ఎందుకంటే మమ్మల్ని నియమించిన వారు ఆ భగవంతుడు, ఆ వాళ్ల యొక్క అనుగ్రహంతోనే నేను బయటకు వచ్చాను. ఇవి ఏమీ ఎరుగని నీవు మహామూర్ఖుడివి, నీకు జీవించాలనే కోరిక ఉంటే దేవతలతో వైరాన్ని విడిచిపెట్టు, పాతాళానికి పారిపో, లేదంటే ధనస్సును ఎక్కుపెట్టు. నువ్వు ఎదురుగా వచ్చి నిలబడ్డావు కదా, నీ బలాన్ని నువ్వు పొగుడుకుంటున్నావు కదా, ఎప్పుడు నీకు బలం విలువ తెలుస్తుంది? నా బలం ఇంతది నీకు ఎప్పుడు తెలుస్తోంది? రామకృష్ణ పరమహంస గారు చిన్న ఉపమానం చెప్పారు. రామచంద్రమూర్తి యుద్ధం అయిపోయిన తర్వాత అమ్మకు ప్రణామం చేశాడు. నేను కౌసల్యమాత దగ్గరికి వెళ్ళి ప్రణామం చేశాడు, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వెంటనే కౌసల్య ఆయన లేపి అడిగిందట, రామాని యుద్ధం గురించి విన్నానరా, రావణాసురుడికి ఒక్క చిన్న ఇంచు కూడా వదలకుండా అన్ని బాణాలు రోమరోమంలో, రోమకూపంలో రోమం ఎలా ఉందో, రంధ్రాలు ఉంటాయి కదా, రంధ్రాలు చర్మానికి రంధ్రాలు, ప్రతి రంధ్రంలో రోమం ఉన్నదో లేదో తెలియదు కానీ నీ బాణము తగలని చోటు లేదట. అంటే అలా కొట్టేశాడట రాముడు బాణాలతో, ప్రతి కూపంలో కొట్టేశాడట, ప్రతి రంధ్రంలో కొట్టేశాడు. ఇన్ని బాణాలు ఎలా కొట్టగలిగావంటే అప్పుడు రాముడు ఒక్కటే చెప్పాడు, అమ్మా ఆ రంధ్రాలన్నీ స్వతహాగా రావణాసురుడు ఏర్పరచుకున్నవే, నేను ఒక్కటి కూడా చేయలేదమ్మా అన్నాడు. ఆ రంధ్రాలని వాడే ఏర్పరచుకున్నాడు, కామంతో, క్రోధంతో, లోపంతో, మోహంతో, మదంతో, మాత్సర్యంతో, ధన మదంతో, యవన మదంతో, సంపద మదంతో, ఆర్జన మదంతో, కుబేరుడి మీద గెలిచి పుష్పక విమానం తెచ్చాననే గర్వంతో, బ్రహ్మని గెలిచానన్న గర్వంతో, ఇలాగా అన్ని గర్వాలు వాడికి అన్నీ ఉన్న రంధ్రానే. ఇప్పుడు ఏమిటి రావణాసురుడు యొక్క రంధ్రం అంటే గర్వమే. ఆయన గర్వము, ఆయన అహంకారం, ఆయన అసూయలే వాడికి రంధ్రాలు. నేనేం చేశాను, కేవలం నేను బాణంతో కొట్టాను, నా బాణము కేవలం నిమిత్త కారణం. నిమిత్తము అంటే నిమిత్త మాత్రం భవ సవ్య సాక్షి. భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా, నువ్వు కొట్టకపోయినా ఇక్కడ బ్రతికేవాడు ఒక్కడు లేడన్నాడు కృష్ణయ్య అర్జునుడితో. నువ్వు యుద్ధం చేయను, నేను గాంధీవం పడేశాను, మా తాతను బతికిచ్చేస్తాను అనుకున్నావేమో అర్జున, మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథిలో మధ్యాహ్నం 12 గంటలకి రోహిణీ నక్షత్రంలో భీష్ముడు వెళ్ళిపోవు కాక నిర్ణయం చేసి పెట్టాను, దీన్ని ఆపగలిగేవాడు ఉంటే రెండు చూద్దాం అని చెప్పేశాడు. నేను ఎప్పుడో వెళ్ళకి, మనమంతా చచ్చిపోయిన తర్వాత మన సర్టిఫికెట్లు మన మనవాళ్ళు తెచ్చుకుంటారండి, మా తాత చచ్చిపోయాడు, మరి బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమన్నా ఉంటే వాడు వారసులకు రావాలి కదా, డెత్ సర్టిఫికెట్ కావాలి. భగవంతుడు ఏం చేస్తున్నాడు, ముందే సంతకం పెట్టి మనకు కనబడకుండా పెట్టేశాడు. సర్టిఫికెట్ తర్వాత మన మనవాళ్ళు తెచ్చుకుంటారు, మా తాతయ్య వెళ్ళిపోయాడు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా తర్వాత వాళ్ళు తెచ్చుకుంటారు, ఇది రహస్యం. ఆయనే చెప్పాడు నిమిత్త మాత్రం భవసవ్య సాక్షి. ఇక్కడ ఏమంటున్నారు, నిమిత్తమే, నా బాణం నిమిత్తమే, కానీ రావణాసురుడి గుణాలే అతను చావుకుంటే. అలాగే అమ్మ కూడా వాడి గుణాల్ని, అమ్మ అమ్మ పాడతారు కదా, ఉపకార గుణాలయమై ఉన్నావు కదే మాట, అమ్మగా వారికి గుణం ఉండటండి, ఉపకార గుణాలయ అంటే అర్థమేమిటి, ఆవిడ గుణమే ఏది ఉపకారం చేయడం, ఏమండి అపకారి కూడా ఉపకారం చేయడం, తనని దండించవచ్చడానికి రావణ ఇది దండించడానికి వచ్చి వక్ర దృష్టితో చూస్తున్న వాడి దృష్టిని సరిచేయడానికి బోధ చేసినటువంటి గొప్ప లక్షణం అండి అమ్మది. అందుకని అమ్మ ముందు బోధ చేస్తుంది చక్కగా, అంటే ఇక్కడ సరస్వతి, సరస్వతిగా ఉండి అమ్మ బోధ చేసింది, నువ్వు ఎప్పుడైతే మంత్రం వింటావో అంటే గాయత్రి, సరస్వతి జ్ఞానాన్ని కలిగింపజేస్తావు, ఆవిడ అన్నపూర్ణ నిలబడి నీ దేహాన్ని సంరక్షణ చేస్తుంది, నువ్వు పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఇచ్చాందేహి చెప్పార్వతి. ఎందుకు అడిగాడు ఆయన? అన్నాన్ని ఎందుకు అడిగాడంటే ఆయన అంటే జ్ఞానము వైరాగ్యం సిద్ధింపజేసుకోవడానికి. దేహం నిలబెట్టుకోవాల్సింది దేనికోసం? శక్తి లేకపోతే పడిపోతుంది కనుక దీనికి ఎంతో కొంత ఏదో ఒకటి వెయ్యాలి. ఆ వెయ్యడం కూడా దేనికోసం? బయట ఉండేటువంటి వాటిని అనుభవించడం కోసం కాదు, నేను జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానముతోటే వైరాగ్యం కూడా మనకు సిద్ధింపజేసుకుంటాం. ఈ రెండూ కలిగింపజేయడం కోసం అమ్మ నాకు అన్నాన్ని ప్రసాదించు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి, నాకు ఆ భోజనం అనుగ్రహించు అని అమ్మను అడుగుతున్నాం. ఇక్కడ అమ్మ అన్ని ఉపాయాలు చెప్పింది, కానీ వాడు అవన్నీ వినడానికి ఉద్యుక్తుడు కాలేదు. ఇంకా అమ్మ చాలా రకాలుగా ఆ చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాడు వాడి భాషలో ఏది ఈ ఇంద్రియాల యొక్క గొప్పదనం ఏమిటో వాడు వర్ణించడం మొదలుపెట్టాడు. అంటే అక్కడ బయట ప్రపంచంలో ఉండే వాళ్ళు ఉంటారు కదండి, కొద్దిగా కుదురుకుంటోంది అనగానే ఎవరో ఒకరు వస్తారు, ఏది స్నేహ రూపంలో పాత పరిచయాల రూపంలో వస్తారు. ఎవరా ఫలానా పదార్థం తీసుకొని నాకు మాట ఇచ్చావు కదా, ఇది ఎందుకు తీసుకున్నామంటే వాడు అంటాడు, నా పాత స్నేహితుడు ఒకడు కలిశాడు లాంగ్ 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 ఏగో, నేను నాకు నాకు స్నేహితుడు ఉన్నాడు వాడిన మా పాత విషయాలు మళ్ళీ దొర్లే ఎక్కడ నేను అందుకని తినకూడదో తాకూడదో తాగేసాను అంటాడు. అక్కడ అంటే కదిలించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి, పక్కన అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఈ మహిషాసురుడు కూడా కొన్ని వృత్తాంతాలు చెప్తాడు అమ్మతో. అంటే కొంతమంది ఈ ఇంద్రియ సుఖాలు అలవాటు పడడం కోసం మధ్యలో వైరాగ్యాన్ని అనుభవించి అంతా అయిపోయిన తర్వాత అయ్యో నేను ఆ సుఖాన్ని అనుభవించలేకపోయానని బాధపడ్డ వాళ్ళు కూడా మంది ఉన్నారు, కాబట్టి నువ్వు యవనంలో ఉన్నావు. రావణాసురుడు ఇదే మాట్లాడతాడు అమ్మతో, అమ్మ ఇంద్రియాతీతమైన సుఖం గురించి మాట్లాడుతుంటే వీడు ఇంద్రియ సుఖం గురించి మాట్లాడతాడు. రావణాసురుడు చెప్పేదంతా ఇంద్రియ సుఖాల బోధే, అమ్మ ఇంద్రియాతీతమైన సుఖం గురించి అమ్మ మాట్లాడుతుంటే వీడు ఇంద్రియ సుఖం తీసుకొస్తాడు. ఇంద్రియ సుఖాన్ని ఎలా తీసుకొస్తాడు? ప్రవహించిన నీరు ఎలాగైతే వెనక్కి రాదు. రావణాసురుడు అద్భుతంగా మాట్లాడతాడు, సీత వెళ్ళిపోయిన నీరు వెనక్కి రావాలంటే వస్తుందా? రాదు కదా. అలాగే సుఖకర పానీయాలతో మంచి రుచికరమైనటువంటి భోజనాలతో ఏది ఇంద్రియాలకు అందే సుఖానికి సంబంధించిన శయ్యా సుఖంతో ఇలా నువ్వు అనుభవించడానికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు కదా. నువ్వు ఒకనాటికి బాధపడతావు, ఎప్పుడు? నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు. అయ్యో ఆ రోజు రావణాసురుడు వచ్చి నన్ను అడిగితే నేను కాదన్నానే, ఆయన నన్ను కోరితే నేను కాదన్నానే, ఎంత సుఖాన్ని నేను కోల్పోయాను అని అప్పుడు బాధపడతావు సుమా. అప్పుడు అమ్మంటుంది, ఇంద్రియాలతో కూడిన సుఖం కనుక జారిపోవడానికి అవకాశం ఉందిరా రావణ, నాది ఇంద్రియ సుఖం కాదు, ఇంద్రియాలకు శక్తినిచ్చే ఆ ప్రభు ఎవరైతే ఉన్నారో వాడితో అనుభవించేటువంటి సుఖం. అందుకే అమ్మ మనకు చెప్తారు కదా చూడండి, శబరి వాస్తవానికి ఆవిడకి ఇంద్రియాల్లో పటుత్వం లేదు, కానీ హృదయం ఎంతగా పట్టుకుందండి గురుపాదాన్ని. ఇప్పుడు ఇంద్రియాలు పట్టుకోలేకపోతున్నాయి బయట వస్తువుల్ని. రాముడు అడుగుతాడండి, ఏమమ్మా ఇంత అందమైన ముగ్గులు ఎక్కడ వేశావు, ముగ్గు ఎక్కడ కొన్నావు? మనం కూడా అంతే కదండి, సంక్రాంతి పండగ వస్తే ఈ రంగులు ఎక్కడ కొన్నారు, ముగ్గుల్లోనేనా? భలే ఉన్నాయా మీ రంగులు అడుగుతాం కదా. అక్కడ రాముడు అడిగాడు, అమ్మ ఈ ముగ్గులు ఎక్కడ వేస్తున్నావు అంటే, అప్పుడు ఆవిడ చెప్పింది, రామా ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా నా తలనే ముగ్గు పుట్టు చేశాడు దేవుడు, ఇక నాకు ముగ్గు ఎందుకు, కొత్తగాను అందుకని ఇందులోనే వేస్తున్నాను. ఎంత అద్భుతంగా నా తలపుల్ని వల్లికి రంగవల్లికలు చేశానయ్యా, నా ఆలోచనని ముగ్గులుగా పరిచానయ్యా. ఇప్పుడు ఎంత సౌందర్యం రాముడికి కనబడిందండి, బయట ఉండే ముగ్గుల సౌందర్యం కాదు. మొదటి బహుమతి రెండో బహుమతి ఇది బయట వాళ్ళు ఇస్తారు భోగి పండక్కి, కానీ రాముడు ఇక్కడ ఈవిడకి అందమైనటువంటి ఆనందాన్ని ఇచ్చాడు, ఆవిడకి అటువంటి అనుభూతిని ఇచ్చాడు. ఏమమ్మా అలా వంగిపోయింది నీ నడుమంటే ఏం చేయమంటావు? అందుకనే మహాత్ములు ఎట్లండి మలయాళ స్వామి వారు చెప్పేవారు, ఇలా తల ఎత్తితే కన్ను ఎంతవరకు పడుతుందో అంతవరకే చూస్తూ పెడతారట మహాత్ములు. ఇలా చూస్తే ప్రపంచం కనపడుతుంది, ఇలా చూస్తే ఎంతవరకు అవసరమో అంతవరకే కనపడుతుంది, ఇంకా తల వంచి కనుక చూస్తే నాలో ఈశ్వరుడు నాకు కనపడతాడు. అందుకే తల వంచితే శివము, తల లేస్తే శవం అన్నాడు రామకృష్ణాన స్వామి. శవము శివం నిర్వచనం చెప్పమన్నారు రామకృష్ణాన స్వామి వారిని. వారు బ్లాక్ బోర్డ్ ఒకటి తెప్పించి ఒక చాపీస్ ఇచ్చి శివము శవము రెండు రాయమన్నాడు. శివము రాశాడు, శివము రాశాడు, శవము శవము రాశాడు. రామకృష్ణాన స్వామి వారు చెప్పారు, సి లోపలికి తిరిగింది, శ పైకి లేచింది, నీలోకి నువ్వు తిరిగితే శివం, బయట ప్రపంచంలో తల ఎత్తుకు ఎత్తులాగా తిరిగితేశాము అన్నది
అయిపోయింది పోరా.
శవానికి శవానికి రెండు ఒకటే తేడా. నీలోకి నువ్వు తిరిగితే శివం సి ఎలా ఉంటుందండి? దానికి కూడా గుడి శివ గుడిస్తే సి గుడిస్తే సి అని గుడి గుడి లోపలికి ఉంటుందండి. అలాగా సి అనే అక్షరం ఇలా ఉంటుంది. అందుకు నీ లోపలికి నీ ప్రయాణం. తల లేచింది కట్టు ఇలా ఎగిరిందండి అది శవం. ఇప్పుడు ఎలా చూస్తుంది అంటే అందుకనే మహాత్ములు కూడా దృష్టి ఎంతవరకు అవసరమో అంతవరకే చూసుకుంటూ పెడతారు. జాగ్రత్త అవసరమే మహాత్ములు కూడా. అందుకనే ఆ ఎవరు ఆ బ్రహ్మజ్ఞాని సదా 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 జాగరూకులు. ఎందుకు చెప్పారండి? తాను జాగరూకుడై ఉండి జాగృతి చేయడానికి వచ్చిన పరమాత్మ ఎందుకు జాగ్రత్త వహించాల్సి వచ్చిందంటే ప్రపంచంలో కూడా తాను ఇచ్చాడు గనక, ప్రపంచానికి ఒక ధర్మం ఉంది గనక. అమ్మ ఎప్పుడూ చెప్తారు, సముద్రాన్ని చూడడానికి వెళ్ళిన వాడు నీటి దగ్గరికి వెళ్లే కొద్దీ అడుగు జాగ్రత్తగా గట్టిగా పెట్టాలి అని మన అమ్మ చెప్పే మాటే. వారి బోధామృతంలో చాలా మార్లు మనకు అందించారు కూడా. నీటి దగ్గరికి వెళ్లే కొద్దీ కాలు గట్టిగా పెట్టాలంటే, నువ్వు ఇసుకలో ఎంత ఆటలాడుకున్నా పర్వాలేదు నీటి దగ్గరికి రాకుండా, నీళ్ల దగ్గరకు రావాలని ప్రయత్నం జరిగేటప్పుడు నీ కాలు జాగ్రత్తగా చూసుకోకపోతే నేను గట్టిగానే ఉన్నానులే అని అనుకుంటే అల రూపంలో నీళ్లు వచ్చేసి నీ కాళ్ళ కింద ఇసుకుని లాగేస్తాయి, పట్టు తప్పిపోయిన నీవు సముద్రంలో కొట్టుకుపోతావు. ఎందుకని? ఇప్పుడు నువ్వు దీని దగ్గరికి వచ్చావు గనక, నీటి దగ్గరికి వచ్చావు గనక, ప్రపంచంలోకి వచ్చావు గనక దానికి ఒక లక్షణం ఉంది, పట్టి లాగేయాలని చూస్తుంటుంది. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్త అవసరమే. మనకు జాగ్రత్త నేర్పడానికైనా వారు జాగ్రత్తను నటిస్తారు, మహాత్ములు నటిస్తారంటే. వాళ్ళు ఎప్పుడు ఉండేది జాగ్రత్త అవస్థలోనే, జాగరూకులోనే ఉంటారు, కానీ వాళ్ళు మన దగ్గర నటిస్తారు. తల్లి దగ్గర పిల్లాడికి నరక నేర్పేటప్పుడు తల్లి నటించినట్టుగా, రెండు మెతుకులు నేను తింటున్నానని అబద్ధం చెప్పి ఆ రెండు మెతుకులు వాడికే పెట్టినట్టుగా, నేను తిన్నానరా కడుపు నిండిందిరా అనే అబద్ధం పిల్లవాడికి చెప్పినట్టుగా, అది అబద్ధమే. ఏమంటే ఉండేది ఇంత అన్నం, పిల్లాడు ఆకలితో వస్తాడు 5 గంటలకి, తల్లి అనుకుంటుంది కాస్త అడ్డుతో వేసి తిందాం అనుకుంటుంది, ఈ లోపల వాడు ముందుగానే వచ్చేసి అమ్మ నాకు ఆకలిస్తోందంటే వాడికి ఉన్న అన్నం ఇదేరా అని కసరి కొట్టదు వాడికి, ఆ ఉన్నది వీడి కలిపి పెడుతుంది. వాడు మధ్యలో అడుగుతాడు, అమ్మ నువ్వు తిన్నావా అని అడిగితే తిన్నాను అని అబద్ధం చెప్తుంది అక్కడ తల్లి. చెప్పదా తిన్నాను అబద్ధం చెప్తోంది అక్కడ? అబద్ధం ఏమిటి అక్కడ? అబద్ధం కాదది, అది నిజమే. నిజంగా వాడు తింటే వీడికి కడుపు నిండినట్టు అయిపోతుంది అక్కడ. అలాగే ఇక్కడ కూడా అమ్మ నటిస్తోంది జాగ్రత్త. ఇప్పుడు కడుపు నింపడం కడుపు నిండింది అనేది అబద్ధమే, కానీ అక్కడ నిజం. అలాగే ఇక్కడ కూడా మహాత్ములు మనకి ఎరుకు చేయడం కోసం కొన్ని కొన్ని నటిస్తారు, కానీ మనం ఏం చేస్తామంటే జీవిస్తాం. ప్రపంచంలో మహాత్ములు ఏమో నటిస్తారు, మనం జీవిస్తాం. మనకి వారికి అదే తేడా. వారిది రంగస్థలం సత్యం కాదనుకునే జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది వారికి. ఇది ఒక రంగస్థలం, ఇది నటన, నేను ఈ పాత్రని, నేను దిగిపోగానే మళ్ళీ ఇవన్నీ మనం చెప్పారు కదా, ఇది నా మీసం ఊడిపోతుంది అంటే తెరవేయి తెరవేయి అంటే ఈ లోపల పరమాత్మ ఎప్పటి వరకు ఉంచుతాడో, మనం అతికించుకునేదాకా సమయం ఇస్తాడా? నీ పాత్ర పూర్తవగానే నువ్వు అన్ని తీసేసి ఇక్కడ వారి వారికి అప్పచెప్పి స్టూడియో వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోవలసిందే. పెట్టుకున్న మీసము నీది కాదు, వేసుకున్న ఆభరణాలు నీది కావు, కట్టుకున్న పంచా నీది కాదు. ఎంత హరిశ్చంద్రుడు బంగారు నగలతో స్టేజ్ మీదకి వచ్చినా కాటి సీట్కి వచ్చేటప్పటికి మొత్తం తీయాల్సిందే, నల్ల డ్రెస్ చేయాల్సిందే. ఈ డ్రెస్తో నేను వీధిలో పోతానంటే స్టేజీ మీద జనం చూస్తారేమో, కానీ వీధిలో కుక్కలు రానేమో, మళ్ళీ అక్కడ ఒక ఇబ్బంది ఉంది. నేను ఇదే డ్రెస్ బాగా నచ్చింది, నేను దీంతోనే పెడతానంటే జనం పైకి ఎక్కితే ఒప్పుకుంటారేమో, కానీ వీధిలో కుక్కలు ఒప్పుకోవు. దాని ధర్మం అక్కడ దయ చూపిస్తుంది. కాబట్టి ఇది నాటకం అనే జాగ్రత్త ఎప్పుడూ ఉంటుంది వారికి, ఇది నటన అనే స్థితి ఎప్పుడూ ఉంటుంది. కానీ వాళ్ళేమో నటిస్తున్నారు, మనమేమో జీవిస్తున్నాం. మనకి వారికి అదే తేడా. కాబట్టి ఉత్తమ నటుడు కేటగిరీస్ ఉంటాయి. ఉత్తమ నటుడు కేటగిరీ అంటే అర్థం ఏంటండి? వీడు ప్రజల్ని బాగా మోసం చేశాడని అర్థం, అంతే కదా. మా హీరోకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందంటారు, అంటారు కదా. అంటే అర్థం ఏంటి? వీడు ప్రజల్ని బాగా మోసం చేశాడని అర్థం. లేని దాన్ని చూపించాడు. వాడికి కాల్చిన బుల్లెట్ అబద్ధమే, వాడికి తగిలిన గాయము అబద్ధమే, వాడు వేసిన జైలు అబద్ధమే, వాడు తోసిన జైలు అధికారి అబద్ధమే. ఈ అబద్ధం అంతా నిజమని చూస్తున్న మనం వాడికి అవార్డు వచ్చేలా చేశాం, అంటే వాడు బాగా అంతగా మోసం చేశాడని అర్థం. మహానటుడు అంతే కదా. అలాగే ఇక్కడ కూడా వీడు కూడా ప్రపంచంలోకి వస్తారు, అమ్మ కూడా ప్రపంచంలోనే ఉంది వచ్చింది, కానీ మహిషాసురుడేమో ఇంద్రియ దృష్టితో చూస్తున్నాడు, అమ్మ అలా చూడడం లేదు. అందుకని మహాత్ముల చూపు అంత గొప్పది. వీడు ఇక ఎప్పుడైతే ఇలా చూస్తున్నారో, ఈ చుట్టూ వచ్చినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాడు వెళ్ళి ఉన్నవాడు ముందు పక్కదారి కొట్టాలి. మూలానికి వెళ్ళాలంటే ఊరికే ఉండదండి. ముళకంపలు ఉంటాయి చెట్లు, చెట్లు కొట్టాలంటే ముందు పక్కనున్న చిన్నకంపను కొట్టాలి. అది లేకపోతే ముందు వీడు దాని దాకా వెళ్ళలేడు. వీడు తోడు చూసుకొని ఎవడైతే విజృంభిస్తున్నాడో ముందు వాళ్ళ కొట్టేసిందమ్మ. అప్పటికైనా ఒక జాగ్రత్త, వీళ్ళ కలిగిన స్థితి నాకు కలుగుతుంది కదా అని భయం రావాలి. కానీ వీడు ఇంకా రూపాలు మార్చడం మొదలెట్టాడు. 8 కాళ్ళతోటి మహాపర్వతంతో శరభ రూపాన్ని ధరించి వచ్చాడు వాడు. 8 చూడండి, మహిషాసురుడు మనం అనుకున్నట్టుగా ఒక తులపోతు రూపం కూడా కాదండి వాడికి. వాడి గోల్డ్ రూపాన్ని ధరించాడు, శరభ రూపంతో వచ్చాడు. 8 కాళ్ళు మహాపర్వతంగా ఎలా కనిపించాడట, ఊడలు తెగినటువంటి మర్రి చెట్టు నడుస్తూ వస్తే ఎలా ఉంటుందో. ఏమండి, మర్రి చెట్టుకి ఊడలు దిగుతాయి కదా, ఆ ఊడలు దిగిన మర్రి చెట్లు ఏమండి, ఎక్కడైనా దేవి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు మర్రి చెట్టు అర్ధరాత్రి నడిచి వస్తున్నట్టుగాను, దాని ఆ ఊడలు కూడా చేతుల్లాగా ఊపుతున్నట్టుగాను, దాని వేళ్లు కాళ్ళలాగాను, అది పెద్ద భీకరమైన రూపం ధరించినట్టుగాను అలా వచ్చేస్తున్నాడు వాడు. శరభ రూపాన్ని ధరించేశాడు. దాంతో దైనవ సైన్యంలో ఉత్సాహం వచ్చేసింది. అబ్బా, మా వాడు గొప్ప రూపాన్ని ధరించేశాడు. ఆకాశం చిల్లులు పడేటట్టుగా వాడు అరవడం మొదలెట్టాడు. శరభ రూపధారి మహిషాసురుడు మహాదేవికి చేతి వేటు దూరంలోకి వచ్చాడు. విచిత్రం ఏంటంటేనండి, నువ్వు ఎంత నాటకం ఆడినా అమ్మ చేతికి మించి నువ్వేమి దూరంలో లేవు. అందుకనే భగవంతుడు ఆజానుభావుడు. ఆజానుభావుడు అంటే అర్థమేంటి, ఆయన ఎక్కడ విల్లు ఎక్కువ పట్టినా గాని నువ్వు ఆయనకున్నది చేతి దూరంలోనే గుర్తుపెట్టుకోవాలి. అసలు చెయ్యి దూరము కూడా రెండు మన భ్రాంతేనండి, అసలు ఉన్నది ఆయనే. ఏదో చెప్పుకోవాలి గనక, మనకు ఒకటి రావాలి గనక ఇక్కడ ఇన్ని చూపిస్తున్నాం, కానీ ఇన్ని రావడానికి కారణం ఏంటేది ఏమండి. ఒకప్పుడు మనకి ఈ నున్నని గోడ ఒక్కటే ఉంది. ఈ నున్నని గోడ మీద ఎన్నొచ్చాయో చూడండి. దశరథుడు వచ్చాడు, వాసుదేవుడు వచ్చాడు, కృష్ణయ్య వచ్చాడు, యశోదమ్మ వచ్చింది. అసలు వాస్తవానికి ఇవి ఉన్నాయా, ఇన్ని ఉన్నాయా వాస్తవానికి? ఆ ఇది చదునైనటువంటి గోడలో అసలు గోడే లేదండి, గోడ కూడా లేదు, మధ్యలో వచ్చింది. గోడ ఉన్నదేమిటి, అసలు ఉన్నదేదో అదే సత్యం. ఉన్నదేమిటి, స్థలం ఒక్కటే ఉంది. ఆ స్థలమే ఇన్నింటిని తెచ్చింది. ఆ ఇన్నింటిలో వాళ్ళ త్వరపడ్డటువంటి మేధావి తనం ఏదైతే ఉన్నదో, వాళ్ళ ఆలోచన విధానం ఇన్ని రావడానికి కారణమైంది. కానీ వాస్తవానికి ఇవన్నీ లేవు, ఇవన్నీ కూడా లేనివే. ఉన్నదేమిటి, ఇది ఒక్కటే సత్యం, మృతికేవ సత్యం. ఇవన్నీ పాండాలన్నీ కూడా అనేకం, అలాగే ఆభరణాలన్నీ కూడా అసత్యం. మూల వస్తువు ఏదైతే బంగారం ఉన్నదో అది సత్యం. దాన్ని చూసేవాడు జ్ఞాని, ఆభరణాన్ని చూసేవాడు ప్రాపంచికంలో ఉండేవాడు. వాడు ఆభరణాన్నే చూస్తాడు, వాడు వస్తువునే చూస్తాడు. అందుకని ఇక్కడ వీడు రూపాలు మారుస్తున్నాడు. శరభరూపధారి మహిషాసురుడు అమ్మవారి చేతి దగ్గరలోకి వచ్చేటప్పటికీ ఆ చేపాటి కత్తిని దూసింది, వాడి శిరస్సు పైన బలంగా వేసింది. అయ్యో అనలేదు, అమ్మ అనలేదు వాడు. ఎందుకంటే మహిషానికి ఒక లక్షణం ఉందండి, ఎన్ని దెబ్బలు కొట్టినా కథల మీద రత్తున్న పోతా అంటారండి. ఎవరినైనా ఎన్ని మాటలన్నా చనం లేకపోతే వాడేమంటారండి, దున్నపోతుంది వాడు, దున్నపోతు చర్మం అండి వాడిది అంటారు. ఆ దున్నపోతు చర్మం అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేన్ని లెక్క చేయడు వాడు. అందుకని వీడికి ఇన్ని తెగిపోతున్నా, వాళ్ళకి ఒక రకమైన మత్తత ఉంటుందండి. ఇంద్రియ జనితమైన సుఖాభిలాష పెద్ద మత్తత. లోకంలో తాగిన ద్వారా వల్ల వచ్చిన మత్తు కొంతకాలానికి విరిగితే విరగొచ్చు, కొంత సమయానికి. ఇంద్రియ మత్తత ఉంటుంది చూశారా, అది ఇంద్రియాల వల్ల కలిగే మత్తత, అది సామాన్యంగా పోదు. అది కూడా వదిలితేనే ఆయనేటో తెలుస్తాడు. కానీ ఇక్కడ వీడు ఇన్నింటినీ సంధిస్తున్న, అన్ని చేతులు అన్ని ఆయుధాలకి పని కల్పించిన వాడు తమ్ము అనలేదు, అయ్యో అనలేదు. మళ్ళీ మహిషాసురుడు తన యథార్థమైనటువంటి రూపంలోకి వచ్చేసాడు. ఎన్ని రూపాలు మార్చి కూడా వాడి యథార్థ రూపం ఏమిటి, మహిషము, దున్నపోతు రూపం. అలా వచ్చి అందరూ కూడా అమ్మని స్తుతిస్తున్నారు. ఏది ఈ శరభ రూపంతో ఉన్నవాడిని వధించగానే అమ్మని పొగడం మొదలెట్టారు. అమ్మా, చండికా మమ్మల్ని ఉద్ధరించు తల్లి, వీణ్ణి చెండాడు, వీణ్ణిలో ఉండేటువంటి గుణాన్ని తుమ్మాడు అని అమ్మని స్తుతిస్తుంటే ఈ ధనజవల్లభుడు మహిష రూపంలోకి వచ్చాడు. తోకని జాడిస్తున్నాడు, అది దేవతలకు కంచీలాగా తగులుతోంది. పెద్ద పదునైనటువంటి ఒక చిన్న సన్నపాటి ఆయుధం శరీరానికి తగలగానే ఒక వాత తేలే లక్షణం శరీరానికి ఎలా వస్తుందో, చూడడానికి అంత శక్తి ఉన్నదానిలాగా అనిపించదు, కానీ అది తగలగానే శరీరానికి ఒక బాధ కలుగుతుంది. అలా కమిచీలాగా వాడు తన గిట్టలతో నేలంతా వేస్తున్నాడు, అతి దీర్ఘంగా తన కొమ్ములతో కుమ్ముతున్నాడు, ముందరి కాళ్లతో నేలని తవ్వుతున్నాడు. ఈ ముట్టి మీద స్వేద బిందువులు వచ్చాయి, అవి తుంపరులుగా మారి ఈ దేవతల శరీరాల మీద పడి గాయాలు చేస్తున్నాయండి. స్వేదానికి ఎంత శక్తి ఉంటుందండి, చెమటకు ఎంత శక్తి ఉంటుంది అంటే, వాడు అంత దారుణమైనటువంటి ఆ రూపంతో, అంత దారుణమైనటువంటి శక్తితో వాళ్ళ మీద విజృంభించాడు. ముట్టెని కిందకి దించాడు, చూపుల్ని ముందుకు చాచాడు, కొమ్ముల్ని బల్లాలుగా చేసుకున్నాడు, మహాదేవిని పొడవడానికి వస్తున్నాడు. ఈ కాలికిట్టల తాకిడికి ఎగచిపెడుతున్నటువంటి దుమ్ము ఆయన వేగాన్ని అందుకోలేక వెనక తట్టున ఒక మేఘమండలంలాగా చిక్కబడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక పశువు వెడితే రేగే దుమ్ము చాలా తక్కువ, అదే ఒక వేల కొద్ది పశువులు వెళ్ళాయనుకోండి, అక్కడ ఏమి ఆవరిస్తుంది, అక్కడ ఒక రజోమండలం ఆవరిస్తుంది. మేఘమండలం ఎలాంటిదో రజోమండలం కూడా అలాంటిది. రజోమండలం అంటే ధూళితో కూడినటువంటి ఒక పెద్ద సమూహం, ఆ దుమ్ముతో కూడినటువంటి మండలం అలా వ్యాపించినట్టుగా వీడు కాలితో మట్టగిస్తున్నటువంటి ఈ వెనకాల పడినటువంటి దుమ్ము మేఘమండలం అని పైకి చూస్తే ఎలా అనిపిస్తుందో, ఒక రజోమండలం లాగా వ్యాపించి ఉంది. ఇక అమ్మ వాడి వేగాన్ని, వాడి ఏది ఈ లక్షణాన్ని చూసి ఒక మాట అంది, ఇదిగో ఇప్పటితో నీ క్షణంతో ఈ పని అయిపోతుంది మందమతి, నీ ప్రలాపాన్ని కట్టిపెట్టి ఇప్పటికి ఎన్ని రూపాలు ఎత్తావో ఇక ఇదే నీ చివరి రూపం, శృంగభంగం చేస్తానంటే కొమ్ములు విరిచేస్తాను, రా నిన్ను సంహరించి ఈ దేవతలకి నిష్కంటకమైనటువంటి స్థితిని కల్పిస్తాను అని అమ్మ చెప్తుండగా, జగత్తుని దానవ శూన్యం చేస్తాను, నీ మాయలు నా దగ్గర కాదు, నీవు ముందుకొచ్చి నీ ప్రతాపాన్ని చూపించు అని అమ్మ చెప్పగానే, ఈ లోపల దేవదందుకులు మృగై ఆకాశం నుంచి పూలవాన కురుస్తుండగా మహర్షులందరూ అక్కడ పైన అందరూ నిలబడి వేద మంత్రాలతో దేవిని స్తుతిస్తుండగా జయ జయధ్వానాలు చేస్తుండగా ఈ మహిషాసురుడు పరుగు పెడుతున్నాడు. అమ్మ యొక్క రూపానికి, అమ్మ యొక్క ధైర్యానికి వీడు ఆ అమ్మకి ఏది విముఖుడయ్యాడు, మరి పలాయనం చెత్తగిస్తున్నాడు. అమ్మ వాడి వెంట పడుతుంటే ఆ మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు, ఎన్నెన్ని రూపాలు మార్చుకున్నాడో, ఎన్ని కారణీలు చేశాడో అన్నీ కూడా అమ్మ వెనక నుండి ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ ఒక్కొక్క రూపాన్ని భేదిస్తూ అమ్మ వాడిని తరుముతూనే బయలుదేరింది. ఆఖరికి త్రిశూలాన్ని ప్రయోగించింది, దాని నుంచి వాడు తప్పించుకున్నాడు. ఇక కట్టకడపడికి మహాదేవి బాగా ఆలోచించి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి వాడి గుండెల్లో ఒక పోటు పొడిచింది. ఎక్కడైతే ఆ మహిషుడు కళ్ళు తేలవేసి వాడు వెళ్ళికిలా పడ్డాడు ఆ దెబ్బతో, ఇక వెంటనే కాళ్లతోనే మహాదేవి బలంగా వాడిని ఒక తన్ను తన్నాలని చూసే లోపల ఇక వీడు తన చివరి ప్రయత్నం చేశాడు మహిషాసురుడు. మనం అనుకున్నాం కదా నిన్న, ఏమిటది బాగా చిత్త చివరి క్షణంలో ఏది పిల్లి కూడా గదిలో పెట్టి బంధిస్తే అది కూడా పౌరుషం పెంచుకొని ప్రయత్నం చేస్తుంది. వీడు ఆఖరి ప్రయత్నంగా తన బలమంతా కాళ్ళలోకి చేర్చుకొని అమ్మ ఉన్నటువంటి ఆ స్థలాన్ని వీడు బలంగా తన్నాడు, అమ్మ నిలబడ్డటువంటి పాదుకా స్థలాన్ని వీడు తన్నాడు. విజయం సాధించిన వాడిలాగా విరగబడి నవ్వుతున్నాడు. చూసావా, నా బలమంతా ఉపయోగించి నీ పాదంతో నేను ఒక నీ పాదాన్ని నేను నా పాదంతో తాళనం చేశాను కదా, ఎప్పుడు ఎవ్వరూ కనీవిని ఎరుగని రీతిలో దారుణంగా భీషణంగా అరుస్తుంటే ఇక వెంటనే అమ్మ లేచి నిలబడి, రాక్షసాదమా ఇన్ని తప్పించుకున్నావు, ఈ సుదర్శనాయుధాన్ని తప్పించుకో చూస్తానని. సుదర్శనం అంటే గురుదేవుడు ఏం చెప్పారు, ఆత్మదర్శనం. ఆత్మదర్శనం కానంత వరకు మనకి అజ్ఞానము తరుముతూనే ఉంటుంది. ఆత్మదర్శనం కానంత వరకు మనకి వెనకాతలుండే ప్రపంచం యొక్క వాసనలు బలమైనవిగా మనల్ని బంధిస్తూనే ఉంటాయి. ఇదే సుదర్శనం. అమ్మ అంటోంది, ఇది 100 అంచుల చక్రాయుధం, ఈ రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోవునుగాక, నువ్వు కళ్ళు తెరిచేటప్పటికీ యమలోకంలో నువ్వు ఉండెదవుగాక అని నెప్పులు చెరుగుతున్నటువంటి ఆ చెట్టిక అమ్మ సుదర్శన చక్రాన్ని విసరడం, తృతిలో మహిషాసురుడి తల రివ్వును ఎగరడం, తాటిపండులాగా వాడి అల్లంత దూరంలో వాడి తల ఎగిరిపడడం, వీడలాగే కంఠనాళాల నుంచి వస్తున్నటువంటి వేడి వేడి రక్తంతో ఇలా ప్రవహిస్తున్నటువంటి రక్తము వాడి పురుము భాగంలో నుండి ఎగచిమ్మటం, అంటే ఒక నీటి పైపులో నుంచి వాటర్ ఎలా వస్తుందో, నీరు ఎలా వస్తుందో రక్తం అలా చిమ్ముతోంది వాడి యొక్క ఈ కంఠ భాగంలో నుంచి అలా పడుతున్నటువంటి రక్తాన్ని చూసి దేవతలంతా ఆనందం పొందారు. కారణం ఏంటి, ఇంతమంది దుఃఖమే వీడి బలం, ఇంతమంది యొక్క ఏడుపు. అందుకనే మహాత్ములు చెప్పారు, 10 మంది పొగడ్తలు మనకు చేరకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి ఏడుపు మన జీవితానికి తగలకుండా చూసుకోవాలి. 10 మంది పొగడ్తలు పొగడకపోయినా మన జీవితం ఉంటుంది, కానీ ఒకటి ఏడుపు అంటే ఒకటి దుఃఖానికి నువ్వు కారణం కాకూడదు, ఆ దుఃఖపడేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. వీడు ఎంతమంది దుఃఖాన్ని రక్తంగా మార్చుకు జీవించాడో అటువంటి రక్తం ఈ రోజున నేలపాలైపోతుంది, దేవతల ఆనందానికి అది కారణమైంది. ఎప్పుడైతే వీడి కళేవరం నేలకు పడిపోయిందో ఈ హతాశులైనటువంటి రాక్షసులందరూ కూడా తలోకి దిక్కుకు పలాయనం చిత్తగించేశారు. మన ప్రభువు వెళ్ళిపోయాడు, మహిషాసురుడు చనిపోయాడు, చెట్టికి ఆవిర్భవించింది, అమ్మ మహిషాసుర మర్దనిగా అవతారం చూపిస్తోంది, ఇక మన చేతికి చిక్కితే మన ప్రాణాలు విడిపోతాయి కదా అని వీళ్ళు అలా బయటికి పోతుంటే అమ్మవారు తన వాహనాన్ని దిగి సింహాన్ని ప్రేరేపణ చేశారు. ఇదిగో ఇంతసేపు నాకు ఇంత సేవ చేశావు గనక ఇప్పుడు నీ సేవ వీరికి అవసరం అన్నట్టుగా వాళ్ళని తుమ్మాడడానికి అమ్మ సింహాన్ని వదలింది. ఆ సింహం ఎవరైతే పారిపోతున్నారో వాళ్ళందరి రాక్షసుల శరీరాన్ని అమ్మ వాహనంగా ఉన్న సింహము ఆకలి తీర్చేసుకుంది. ఇక దేవతలు జయ జయద్వానాలు చేశారు, ఆనంద తాండవం చేశారు, మునులు మానవులు అమ్మవారిని కీర్తించారు. ఆ రణరంగాన్ని విడిచిపెట్టిన తల్లి ఎక్కడైతే దేవతలందరూ కోరుకుని తన యొక్క శక్తిని వీరికి అందించి ఒక రూపాన్ని తయారు చేశారో ఒక పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో అమ్మ నిలబడితే ఆ ప్రసన్న వదనంతో కూర్చున్న అమ్మ దగ్గరకు ఇంత రాక్షస సంహారం చేసిన సింహం మళ్లీ వచ్చి ఇక్కడ సాధువులాగా అమ్మనికి ఆశ్రయమైంది. అక్కడ అంటే ఇక్కడ సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారు. అంటే ఆ సింహం అనేది దేనికి గుర్తండి? దేవతలకు అభయప్రదాయిని, రాక్షసులకి మృత్యుప్రదాయి. కాబట్టి అటువంటి ఆసనం అమ్మకు అలాగా తాను తన యొక్క శరీరాన్ని అమ్మకు ఆసనం చేసింది. అక్కడ సింహవాహిని అయినటువంటి అమ్మ దేవతలందరికి కూడా దర్శనమిచ్చి అక్కడ బ్రహ్మాది దేవతలందరూ కూడా చక్కగా అమ్మవారిని స్తుతించారు, అమేశాసుర మర్దని. అలాగే ఈ మనకు దేవీ నవరాత్ర మహోత్సవాల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, మహిష్యము అంటే అజ్ఞానము, అజ్ఞానం అనేటువంటి మహిష్యము ఎత్తేటువంటి రూపాలే మహిషాసురుడు ధరించిన ఇన్ని రూపాలు కూడా. అంటే అజ్ఞానం ఎన్ని తలలు వేస్తోంది, ఎన్ని రూపాలు ధరించి వస్తోంది, ఇన్ని ధరించిన సర్వదేవత శక్తి ముందర ఆ మహిష్యము అనేటువంటి వాడు సమయింపబడ్డాడు. అంటే అక్కడ అర్థం ఏమిటంటే, ఇక్కడ మీరు అనొచ్చు అయితే అమ్మనే ఉపాసించాలా అండి అంటే, కాదు కాదు, నీవు కొలిచే ఏ దైవమైనా అమ్మలో అంతర్భాగమే. మనకి అమ్మ ఒక మాట చెప్పారు, చిన్నపిల్లాడు ఏది మార్కెట్కి వెళ్ళేవాడు, అమ్మ చిటికిన వేళ్ళు పట్టుకొని అమ్మతో నడుస్తూ నేను మా అమ్మని పట్టుకున్నాను అమ్మని పట్టుకున్నాను అని ఆనందపడిపోతాడు వాడు. అమ్మని పట్టుకున్నానంటే అక్కడ అర్థం అమ్మ మొత్తాన్ని పట్టుకున్నానని కాదు, అక్కడ అర్థం అమ్మలో ఒక భాగం పట్టుకున్నాడు వాడు, ఒక చిటికిన వేలుని పట్టుకున్నాడు. పట్టుకున్నంత మాత్రాన అమ్మ ఒరేను నా వేలు పట్టుకున్నావు నన్ను కాదంటుందా? ఏ మూల ఎక్కడ పట్టుకున్నా నన్ను పట్టుకున్నట్టని ఆనందం పొందుతున్న పిల్లవాడి ఆనందాన్ని తల్లి ఎలా కాదనలేదు. అలాగే అమ్మ కూడా మనం ఏ విధంగా ఉపాసన చేసినా నా గురుస్వరూపంగా చేస్తాను లేక నాకు ఆరాధ్య రూపం రాముడండి అంటే శ్రీరాము లలితాంబిక అమ్మ లేదా అక్కడ? కాదండి, నా ఆరాధ్య దైవం కృష్ణుడండి అంటే శ్యామల లేదా అక్కడ? అంటే నువ్వు ఏ దైవాన్ని అర్చించినా ఆ అర్చామూర్తి కంటే దేవి వేరు కాదు. దేవి ఉపాసన అంటే సర్వదేవత ఉపాసన. ఇక్కడ అమ్మ వేరు, నేను ఆరాధించే దైవం వేరు, పోని నేను ఆరాధించే దైవం వేరు అమ్మ వేరు, ఈ భావన కలిగితే అది ఎప్పుడు కూడా మనం అమ్మతత్వాన్ని పూర్ణంగా అర్థం చేసుకోలేము. మరి అటువంటి అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అమ్మ ఈ విధంగా ఈ దేవీ నవరాత్ర మహోత్సవాలలో చక్కగా మనకు వచన రూపంలో ఏది చెప్పుకున్నామో చక్కగా అమ్మ కూడా మనకి నిన్నటి రోజున చక్కగా నృత్య రూపంలో భావయుక్తంగా అంతమంది మనకు ప్రదర్శించినటువంటి ఆ రూపం ద్వారా మనకు కూడా అటువంటి అనుభూతిని ప్రసాదించారు గురుదేవు. అంటే శ్రవణము దృశ్యము, దర్శనము శ్రవణము, దర్శనము శ్రవణం ద్వారా మనకేం మిగిలింది? అక్కడ అనుభూతి మిగిలింది. అనుభూతి ఎలా మిగిలింది? ఎవరికి వారికే మిగిలింది, ఎవరికి వారికే అనుభూతి రూపంలో అది నిలిచిపోయింది అన్నమాట. కాబట్టి అటువంటి అమ్మ యొక్క పరమమైనటువంటి వైభవాన్ని మనందరం కూడా ప్రతి సంవత్సరం వింటున్న విషయాలే, కానీ మనకి గురుదేవులు అనుగ్రహించారు కనుక శ్రవణం చెయ్యాలి. ఏమండి, చెప్పడం అనేటువంటిది ఎలాగైతే ఒక సేవ, అలాగే వినేటువంటి సేవ కూడా గురుదేవులు మనందరికీ అనుగ్రహించి ఈ కథ ఎప్పుడూ మారదండి. రామాయణం విన్నామంటే ఎన్నిసార్లు రామాయణం చెప్పుకున్నా రాముడు సీతమ్మ మెళ్ళ తాళి కట్టాల్సిందే, నాకు బోరు కొడుతుందండి, నచ్చలేదంటే నువ్వు ప్రదర్శన నుంచి బయటికి పోవాలి, కానీ కథ మాత్రం మారదు, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా మనకి కథ మారదు, కానీ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొద్దిగా మనకి సంవత్సర సంవత్సరానికి కొత్తది మనం తెలుసుకోవడానికి గురుదేవుడు మనకు అనుగ్రహిస్తున్నారంతే. ఎందుకంటే అది నూతనత్వం అండి, నిత్య నూతనం. నువ్వు ఎంత అనుభవించగలిగితే అంత అనుభూతి మనకి ఆ వ్యాసుడు మనకు ప్రసాదిస్తున్నారు. అటువంటి వ్యాస ప్రసాదితమై గురుదేవుల పరమానుగ్రహ రూపంతో అమ్మ మనకు ప్రసాదించినటువంటి ఈ శ్రీదేవి భాగవత ప్రవచన మహోత్సవాలు దేవీ నవరాత్రి అంతర్గతంగా ఇన్ని రోజులు మనకు చక్కగా గురుదేవులు మనకు 13 రోజుల పాటు చక్కగా ఇటువంటి భాగ్యాన్ని అందించారు. అటువంటి భాగ్యాన్ని అందించినటువంటి సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు, అలాగే సమయానికి మనం ఇక్కడికి విచ్చేసి ఇంత మనకు అవకాశం ప్రసాదించి ఇంతమంది భక్తులు కూడా మనం చక్కగా వినడానికి మనందరిలో కూడా గురుదేవులే ముందుండి మనకు నడిపించారు ఈ నవరాత్రులు మనకి చాలా. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి మనందరికంటే అమ్మే ముందుగా బయలుదేరి మనకు అమ్మ సభలో ఆశీనురాలి. మనమన్నా కాస్త అట్లా బయటికి వెళ్ళి నాబోటి వాడైతే బయట ఉంటాడనుకోండి, ఎక్కువ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడం అనేటువంటిది మనకుంది, కానీ అమ్మ ఒక్కసారి ఆసనంలో ఆశీర్వాదాలు అయిన తర్వాత మరలా మనందరికీ అనుగ్రహాన్ని సాధించే వారు మనకి బయట కనబడతారు. అంటే ఎంత మనకి నేర్పించాలనే తపన, నేర్చుకోవాలనేటువంటి ఆకాంక్ష, వారికి కూడా ఆశ ఉంది కదా బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైన ఆశ అని. కాబట్టి అటువంటి ఆ ఆధ్యాత్మిక సంపదకి మనందరినీ వారసులుగా వారు భావన చేశారు, వారు నిలబెడతారు కనుక అటువంటి జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించమని సద్గురుదేవుల యొక్క విజయ చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ మనం ఈ సంవత్సరం ఈ దేవి భాగవత కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుందాం. ఓం సహనాభవతు, సహనౌనక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావహీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవా వాసుదేవా వాసుదేవా, జై సద్గురుదేవా,
జై సద్గురుదేవా.